गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री नान परमात्मने नमः।
ओम नमो भगवते श्रीरमणाय। ओम श्री नान परमात्मने नमः। యా మన వాణి అందరికీ తెలుసండి, ఎస్పెషలీ పాత భక్తులందరికీ తెలుసు. వెరీ డైనమిక్. ఆల్సో నాన్నగారు చాలా చాలా ఇష్టంగా ఎప్పుడు అంటే వాణి పేర్తలు పెట్టగానే ఇంత మొహం అయిపోతూ ఉండేది ఆయనకి. అండ్ వాణిలో బాగా హైలైట్ నాన్నగారు ఎప్పుడు చేసిన పాయింట్ ఏంటి అంటే ఉపద్రవం వచ్చినట్టు వచ్చేస్తుంది మన వాణి అనేవారు అనమాట. ఎందుకు ఉపద్రవం అంటే తను ఎంత తక్కువ డ్యూరేషన్ ఇండియా వచ్చినా కూడా దాని మైండ్లో ఫస్ట్ నాన్నగారిని ఎప్పుడు కలవాలి అనేది ఉంటుందన్నమాట. రావడం ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఎంత ఎన్ని ఎన్ని పనుల మధ్యలో ఉన్నా, ఎంత సంసారం మధ్యలో ఉన్నా కూడా, లైక్ విజయవాడ ఫ్లై అయిపోయి అక్కడి నుంచి ట్యాక్సీ తీసుకుని జిన్నూరు వెళ్ళిపోయి టైం ఎక్కువ ఉండకపోయినా ఒక 4 గంటలకే వచ్చినా ఒక రోజుకే వచ్చినా కూడా మొత్తం చేతి నిండా ఎన్ని సంచులు పట్టుకోగలిగితే అన్ని సంచులు పట్టుకొచ్చి నాన్నగారికి ఇచ్చేసేదనమాట. అవి స్వీట్సే కాదు, చాక్లెట్స్ ఫ్రూట్స్ ఇంకా అంటే దానికి కంటికి కనిపించి నాన్నగారికి ఇవ్వాలనిపించినవన్నీ కొనేస్తుంది అనమాట. సో నాన్నగారు షాప్ కుదిరితే షాప్ కూడా మోసుకొచ్చేస్తుందేమోనమ్మ వాణి అనేసేవారు. అంటే మ్యాగ్నానిమిటీ అనమాట, సో జనరస్ అంటే విశాలమైన బుద్ధి అండి వాణిది ఎప్పుడు కూడా. లైక్ అంటే వెనకాడదు ఎదుటి వాళ్ళకి ఏదన్నా చేయడంలో కానీ ఇవ్వడంలో కానీ, అండ్ ఇచ్చేది కూడా ఎప్పుడూ బెస్టే ఇవ్వాలనుకుంటుంది, బెస్టే ఇస్తుంది కూడా. సో నాన్నగారు అది మాత్రం తలపెట్టుకుని మురిసిపోతూ ఉండేవారు. అండ్ వచ్చే రావడం కూడా ఉపద్రంగా వస్తుంది, హడావిడిగా మొత్తం అంటే తెలుసు దానికి అన్ని నాన్నగారు తినరు అని తెలిసినా కూడా ఆయన పట్ల దానికి ఉన్న ప్రేమ ఆప్యాయత, ఆయన పట్ల దానికి ఉన్న గౌరవం అంటే ఇంకా ది బెస్ట్ పాసిబుల్ వేలో తెలియచేస్తూ ఉండేదన్నమాట. అండ్ వాణికి ఎక్స్ట్రీమ్ బ్రిలియన్స్ అండి, అంటే మేధస్సు అంటారు కదా, అది చాలా విపరీతమైన మేధస్సు. చిన్నప్పటి నుంచి కూడా అన్ని రంగాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉండేది. స్టేజ్ మీద ఎప్పుడన్నా మాట్లాడమంటే ధారాళంగా అప్పటికప్పుడు, అంటే దానికి ప్రిపరేషన్ కూడా అక్కర్లేదు, ఏదనుకుంటే అది సాధించగలిగే సమర్థత, ఇవన్నీ దానికి ఏంటంటే పుట్టుకతో వచ్చినాయి. సో ఏంటి అంటే లైక్ అంత మేధస్సు ఉన్నవాళ్ళు సామాన్య మనస్తత్వంతో ఉన్న వాళ్ళతో జెల్ కాలేరు యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళ థింకింగ్ చాలా హైగా ఉంటుంది అండ్ దేర్ ఎనర్జీ ఈజ్ ఇన్ అ డిఫరెంట్ లెవెల్ అనమాట. సో వాణి వాజ్ వన్ ఎక్స్క్లూజివ్ పర్సనాలిటీ, అంటే మన భక్తుల్లో వాణి వాజ్ అ డిఫరెంట్ స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ పర్సనాలిటీ. అండ్ అది యాక్చువల్గా ఇండియన్ అట్మాస్ఫియర్కి సూట్ కాదు, బికాజ్ అది ఎంత డైనమిక్ అంటే ఏదైనా చేయగలదు, అంటే ఈ లిమిటెడ్ థింకింగ్ నేరో మైండ్ సెట్ అనేది దానికి అసలు లేదు, అది అలా ఉండలేదు కూడా అనమాట. సో హర్ థింకింగ్ వాజ్ డిఫరెంట్. నాకు ఈరోజు వాణిని వెల్కమ్ చేయడం చాలా హ్యాపీగా ఎందుకుంది అంటే మనకి ఇంకో పర్స్పెక్టివ్ చూపిస్తుంది. అంటే బావిలో కప్పల్లాగా మనం థింక్ చేస్తున్నాము అంటే లిమిటెడ్ నాలెడ్జ్ కాదు, అంటే జ్ఞానం అంటే అసలు మొత్తం, అంటే మనం అన్ని బ్యారియర్స్ అన్ని కండిషన్స్ మనసులో తెంచుకోవాలండి. సో యాక్చువల్గా ఏది కావాలంటే అది సాధించడం ఎలా సాధ్యమైంది అంటే, ఒకటి ఏకాగ్రత, ఆ మేధస్సు, భగవంతుడు ఇచ్చిన మేధస్సు, దానికి తోడు మంచితనం, ఏ ఉదారత్వం. అది అంటే ఏది చదవాలంటే అది చదువుకుంటూ వెళ్ళిపోయిందండి. అసలు ఇప్పుడు పెళ్ళయ్యి పిల్లలతోటి డాక్టర్ ఎలా చదువుతావమ్మా, ఎలా పాసిబుల్, వేరే రంగంలో ఆల్రెడీ నువ్వు ఎడ్యుకేటెడ్, మంచి జాబ్ చేయొచ్చు, మంచి జాబ్ ఆల్రెడీ చేస్తున్నావు. ఇప్పుడు మెడిసిన్ ఎందుకంటే 10 మందికి సర్వీస్ చేయాలని ఉంది, అయినా నాకు కొంచెం ఆసక్తిగా ఉంది. సో దానంతటా అదే అంటే ఇంకెవరి మీద ఆధారపడదు కూడా అండి, చాలా ఇండిపెండెంట్ మనస్తత్వం. అంటే ఒకళ్ళ మీద ఆధారపడి ఏదో చేయాలని అనుకోదు, నా సొంతంగా నేను ఏం చేయగలను అది చూసుకుని చేసుకుంటూ వెళ్ళిపోవడం. అండ్ ఆ వయసులో అంత అన్ని ఎడ్యుకేషన్ కూడా ఉండి జాబ్ చేసుకుంటూ చక్కగా హ్యాపీగా సంపాదించుకుని ఉందామని అక్కడితో ఆగిపోలేదు. డాక్టర్ చదవాలని ఉంది నాన్నగారు అంటే నాన్నగారు కూడా ప్రోత్సహించారు అనేవారండి. వాణిజ్యం ఎంత ఎత్తు ఎదిగిపోతుందంటే ఫైనాన్షియల్గా కాదు, సంఘం పరంగా కాదు, ఎంత స్థాయికి ఎదిగిపోతుందంటే అది చూడడానికి మనం ఉండమమ్మా అంటూ ఉండేవారన్నమాట. సో నిజంగా నాన్నగారు అన్నట్టు. అండ్ ఇంకోటి కూడా అనేవారు, ఈ డాక్టర్ చదువుతోందమ్మా అది, నేను దాన్ని అడిగాను, ఏం ఫర్దర్ ఏం చేద్దాం అనుకుంటున్నావు, దేంట్లో నువ్వు స్పెషలైజేషన్ చేయాలనుకుంటున్నావు అంటే, సర్జరీస్ నాన్నగారు అని. నాన్నగారు గుండెలు తీసి గుండెలు కూడా పెట్టేయగలదమ్మా వాణి, దానికి ఆ సమర్థత ఉంది అనేవారు అనమాట. అని ఈ కడుపు నొప్పులు ఈ తలకాయ నొప్పులకి మందు రాసి ఇవ్వడం ఏంటండి, ఆ ఇంకా ఆ వృత్తికి అది సాటిస్ఫై ఇవ్వదు నాన్నగారు, చేస్తే పెద్ద పనే చేయాలి అనేది. అండ్ ఆ పెద్ద పనులు సాధించేస్తుందమ్మా అది, దానికి అంటే సంకల్పం క్రియ, సంకల్పం సంకల్పశక్తి క్రియాశక్తి అండి. అంటే చాలా మందికి సంకల్ప శక్తి ఉంటుంది కానీ క్రియాశక్తి ఉండదు. అంటే బోల్డ్ చేద్దామని మనసులో అనుకుంటూ ఉంటారు, అది తెలదన్నమాట ఎప్పటికీ. సో నీకు సంకల్పం ఒకటే ఉంటే సరిపోదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఎఫిషియన్సీ ఉండాలి, సమర్థత ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, అప్పుడు నీకు క్రియలో పెట్టడం జరుగుతుంది. సో వానికి ఏంటంటే సంకల్పం క్రియ కూడా ఎప్పుడూ ఉంది. అండ్ నాన్నగారు అన్నట్టు నిజంగానే అది గ్రేట్ హైట్స్ రీచ్ అవుతుంది. అండ్ ఈ సర్జరీస్ చేస్తామన్నావు కదరా, ఏంటి ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది మీ వర్క్ అక్కడ అని మొన్న ఊరికి ఈ సెషన్ కోసం అని వాణితో అదే చాట్ చేసినప్పుడు అందనమాట, కరెక్ట్గా 10 రోజుల నుంచి సర్జరీస్ విపరీతంగా డే అండ్ నైట్ చేస్తున్నాం అక్క అని. అండ్ కోవిడ్ వీక్ లో కూడా చాలా కాలం నుంచి చేస్తుందండి, మనకి పాండమిక్ వచ్చిన కాడి నుంచి తల్లిదండ్రులు వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది కదా, ఫ్యామిలీ చిన్నపిల్లలు ఉన్నారు, ఒక పాపకి 5 ఇయర్స్, ఒక పాపకి 2 ఏళ్ళు, పోనీ కొంతకాలం బ్రేక్ తీసుకో అన్నా కూడా ఏముందమ్మా చనిపోవాలంటే ఎక్కడైనా చనిపోతాం, దాందే ఉంది, వృత్తే అది కదా, నేను పేషెంట్స్ మానేసి అలా ఇంట్లోకి వచ్చోడం కరెక్ట్ కాదు అని చెప్పి ఏ రోజు డ్యూటీ మానలేదండి మన వాణి. సో మనందరికీ ఐ మీన్ నాన్నగారు డివోటీ, చిన్నపిల్ల కదా, చిన్నపిల్లప్పటి నుంచి చూస్తున్నాము, అతను మనకి గర్వకారణం మన భక్తుల్లో. అండ్ వాణి వాళ్ళ తాతగారు అప్పట్లోనే, తాతగారు అంటే అరుణ వంటి వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్, అప్పట్లోనే ఆ రోజుల్లో ఆ జనరేషన్లో లండన్లో చదువుకుని అక్కడ ఆయన బీబీసీ న్యూస్ ఛానల్లో న్యూస్ చదివేవారంటండి. అది హెరిడిటరీనో ఏమో తెలీదు, మొత్తం అందరూ కూడా ఎక్సలెంట్ ఇంగ్లీష్ మాట్లాడతారు. వాణి అయితే ఇంగ్లీష్ మాట్లాడితే ఇండియన్ మాట్లాడినట్టు ఉండదండి, వాళ్ళ భాష అంటే లండన్లో మాట్లాడే వాళ్ళకన్నా కూడా బాగా మాట్లాడుతుందని తను ఎన్నో ఇంటర్వ్యూస్లో అది కూడా మెచ్చుకోవడం జరిగింది. ఇండియన్ అంటే నమ్మలేదు తన్ని, అంటే ఇక్కడే పుట్టి పెరిగింది అనుకున్నారు కానీ ఇండియా నుంచి వచ్చిందని మాత్రం నమ్మలేకపోయారు, అంత ఎఫిషియన్సీ అట్ ఇంగ్లీష్. అంటే తను మాట్లాడే విధానం కానీ ఆ స్లాంగ్ కానీ, లైక్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ లాంగ్వేజ్ మాట్లాడేయగలదండి, ఆ సమర్థత కూడా ఉంది. సో ఇట్స్ అ గ్రేట్ ప్లెషర్ టు ఇన్వైట్ యూ హియర్ రావాణి. అండ్ ఇంగ్లీష్లో చెప్పిస్తే బాగుంటుంది, ఎందుకంటే బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది అది, కానీ మన భక్తులందరికీ మళ్ళీ తెలుగులో వాణి అనువాదం చేయడం కరెక్ట్ కాదు, చిన్నపిల్లప్పటి నుంచి మన అందరం చూస్తున్నాం దాన్ని, అది తెలుగులో మాట్లాడితే మనందరికీ హ్యాపీ కాబట్టి తెలుగులో కూడా చేద్దామని ఈరోజు పెట్టుకున్నామండి. సో వాణి, నీ స్పిరిచువల్ లైఫ్ అంటే ఎలా, నువ్వు చైల్డ్హుడ్ నీ థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉండేది, అండ్ స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ ఎప్పుడు వచ్చిందిరా నీకు?
ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి ఇన్ని మంచి విషయాలు ఉన్నాయని నాకు ఇవాళే తెలిసింది. ఉషాకి నేనంటే ఎంత ప్రేమ కూడా నాకు ఇవాళే తెలిసింది. ఇందులో చాలా మట్టుకు ఉన్న మంచి క్రెడిట్ అంతా ఉషక్కకి, నాన్నగారికి, నాన్నగారి చుట్టూ ఉన్న భక్తులకి. నేను ఎంత అల్లరి చేసినా దాన్ని కూడా పాజిటివ్ గా తీసుకునే పాత భక్తులందరికీ చాలా థ్యాంక్స్. ఇంకొకటి, ఇవాళ నేను నాకు కొద్దిగా కఫ్ ఉంది, సో మధ్యలో నేను సడన్ గా మాట్లాడుతూ మ్యూట్ అయితే ప్లీజ్ ఏమీ అనుకోవద్దు, మన్నించండి. దానివల్ల ఏదైనా కఫింగ్. నేను 1991 దసరా సెలవులు ఇంట్లో, నేను ఇంటి నుంచి యూజువల్లీ స్కూల్ నుంచి ఇంటికి హలో వినిపిస్తుందండి? ఓకే, సో అది 1991 దసరా సెలవులు, ఆ రోజే లాస్ట్ డే ఆఫ్ ది స్కూల్, ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే యూజువల్లీ యాజ్ యూజువల్ చిన్న పిల్లలందరూ, ఐ వాజ్ 9 ఇయర్స్ ఓల్డ్, నా ఫస్ట్ మెమరీ విచ్ గోస్ బ్యాక్ టు విత్ నాన్నగారు. స్వరాజ్యం ఆంటీ అని చిక్కడపల్లిలో మా ఇంటి దగ్గర ఉండేవాడు, నన్ను ప్రేమగా దయ్యం అని పిలుస్తుంది. దాన్ని బట్టి నేను ఏంటో మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది, అది నా నిక్ నేమ్. నేను వచ్చేసరికి ఇంట్లో లాక్ వేసింది, యూజువల్లీ లాక్ ఉంటే మమ్మీ ఆంటీ వాళ్ళు ఇంట్లో ఉంటారని తెలుసు. సో అట్లానే స్కూల్ డ్రెస్ తోటి వెళ్ళాను. వెళ్తే అక్కడ అందరూ కూర్చుని ఉన్నారు హాల్లో, వైట్ గుడ్డలతోటి చైర్, అది మా ఇంటి నుంచి వచ్చింది, ఆ ఇంటికి చైర్ తీసుకెళ్ళాము. ఆంటీ వచ్చి మా ఇంట్లో నుంచి, నాన్నగారు వస్తున్నారు, ఇలా గురువు గారు వస్తున్నారు, ముందు రోజు అడిగారు, అది గుర్తొచ్చింది. అక్కడ కూర్చొని ఉన్నారు, మీరు నమ్ముతారో నమ్మరో, నాకు ఫస్ట్ అన్నిటికంటే అట్రాక్టివ్ గా ఏం కనిపించింది అంటే నాన్నగారి పక్కన జామకాయలు ఉండే, నాకు జామకాయలు అంటే చాలా ఇష్టం. ఈ మెమరీ అంత బాగా గుర్తుంది ఎందుకంటే నన్ను పిలిచి నాకు నాన్నగారు ఆ రోజు నాకు జామకాయ ఇచ్చారు. ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను నాన్నగారిని చూసింది అక్కడే. ఆయన అందరికీ పళ్ళు ఇస్తున్నారు, కొందరికి యాపిల్స్ ఇస్తున్నారు, కొందరికి ఇస్తున్నారు. నా ఫస్ట్ మెమరీ విచ్ గోస్ బ్యాక్, ఆ రోజు నా లైఫే చేంజ్ అవుతుంది, నా లైఫ్ లో స్పిరిచువాలిటీ వస్తుంది అని తెలియకుండా నా లైఫ్ లోకి నేను నాన్నగారిని ఇన్వైట్ చేసుకున్న రోజు. ఆ తర్వాత మళ్ళీ నాకు కొన్ని కొన్ని జ్ఞాపకాలు ఎక్కువగా లేవు, మమ్మీ చెప్తుంటే తెలిసేది. నాకు చాలా బాగా జ్ఞాపకం ఉన్నది గుర్తు, ఉషక్క మీరు కూడా ఉన్నారనుకుంటా, మనందరం కలిసి నాగార్జున సాగర్ వెళ్ళాను నాన్నగారితో.
ఆ ట్రిప్ మిస్ అయ్యారు,
మిస్ అయ్యారు, రమ్మకు వచ్చింది కరెక్టే,
ఎందుకంటే నేను చిదంబరం జాయిన్ అయిపోయాను.
ఆ రోజు సాయంత్రం నాగార్జున సాగర్ లో అందరూ కూర్చుంటే నాన్నగారు ఆత్మ గురించి చెప్తున్నారు. ఈయన ఏంటి ఎప్పుడు ఒకటే మాట చెప్పి అదే చెప్పేస్తున్నాడు, ఆత్మ 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 అని. మా మమ్మీ కూడా కూర్చుంటే వినేస్తుంది అని, బ్లాక్ కలర్ టీ షర్ట్ అను బిస్కెట్ కలర్ స్కర్ట్ వేసుకున్న. ఆ రోజు నేను వెళ్ళి నాన్నగారిని చేతిని ఇలా ట్యాప్ చేసి తెగ చెప్పేస్తున్నారు ఆత్మ ఆత్మ, అసలు ఈ ఆత్మ ఎక్కడుంది, ఎలా ఉంటుంది, ఎవరి గురించి చెప్తున్నారు మీరు అని అడిగారు. నాన్నగారు నన్ను చూసి పెద్దగా నవ్వారు, నవ్విన తర్వాత బోన్ చేసావా నువ్వు అని అడిగారు. లేదు బోన్ చేయలేదు అంటే, సరే రా నాతో తిందు కానీ అని నాన్నగారితో తీసుకెళ్ళి నాన్నగారు కూర్చుని టేబుల్ మీద కూర్చుని తిన్నాను. తింటూ ఉంటే నాకు నచ్చని కూర ఏదో వేస్తే నేను తినను అని చెప్పాను. అయితే నాన్నగారు ఆ కూర తీసేయించి ఇంకో కూర వేశారు. ఇది ఎందుకు గుర్తుందంటే తర్వాత నన్ను మా అమ్మ తిట్టింది, ఏది పెడితే అది తినాలి కానీ ఇది నచ్చదా నచ్చదని చెప్తావా నాన్నగారు గురుగారు ముందరా. ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ నాన్నగారికి ఇది కూడా చెప్పాను, నీకు ఇలా చెప్పినందుకు నన్ను తింటోంది. అయితే నేను మీ అమ్మకు చెప్తాను తింటొద్దు నిన్ను. సో నా మెమరీస్ ఆఫ్ నాన్నగారు స్టార్ట్స్ ఫ్రమ్ డేటెడ్ బ్యాక్ ఫ్రమ్ 1991. నాకు ఇప్పటికి కూడా ఇది స్పిరిచువల్, ఇది స్పిరిచువల్ కాదు అని తెలీదు. నాకు తెలిసిన ఫార్ములా శరణాగతి, దాన్ని శరణాగతి అని అంటారని కూడా రీసెంట్ గానే తెలిసింది. నా బేసిక్ గా నా లైఫ్ లో డ్రైవర్ సీట్ లో నేను లేను. ఉషక్క నా గురించి ఇచ్చిన ఇంట్రొడక్షన్ లో నా గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పింది, కానీ అలా అలా నా లైఫ్ షేప్ అయ్యి నా లైఫ్ దారికొచ్చి నేను మంచిగా తయారవ్వడానికంటే ముందు నా టీనేజ్ ఏజెస్ లో నాకు చాలా ఈగో ఉండేది. ఇది నాకు నాన్నగారు కూడా చెప్పారు. నాకు నాన్నగారు నేను 16 ఇయర్స్ ఉన్నప్పుడు నీకు మేధస్సు చాలా ఉంది, నీకు ఇంటెలిజెన్స్ చాలా ఉంది, కానీ నువ్వు ఆ ఈగో డ్రాప్ చేసుకుంటేనే నీ లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది, నువ్వు సక్సెస్ఫుల్ చేసుకోగలవు. కానీ అది మనకి ఏదైతే ఎక్స్పీరియన్స్ లోకి రావాలో, ఊరికే ఇప్పుడు చెప్తే వింటే అంతా బాగానే ఉంటారు, ఒక్కసారి చెప్పేసరికి అందరం వింటే బాగానే ఉంటాం, కానీ నేను బ్యాడ్ స్టూడెంట్ నుంచి గుడ్ స్టూడెంట్ అయ్యాను నాన్నగారికి. సో నా జర్నీ చూస్తే అసలు ఎవరైతే మిరకల్స్ లో నమ్మరో, గురువు యొక్క గ్రేస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, నా జర్నీని చూస్తే నేను కాదు కానీ నాకు అన్ని చోట్ల నాన్నగారే కనిపిస్తారు. ప్రతి అడుగు అడుగున అణువణువున ఆయనే ఉన్నారు. దేర్ వాజ్ ఎ పాయింట్ నా లైఫ్ లో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంటే మా డాడీ చాలా బాధపడ్డారు, ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు, తన విధానం ఏదో తనదే, తను ఏం చేయాలని. మా డాడీని నాన్నగారు ఇంజనీర్ గారు అనిపించేవారు. అయితే మా మమ్మీ ఒకసారి ఇలాగే రూమ్లోకి మా డాడీ తోటి కలిసి వెళ్తే నాన్నగారు చెప్పారు, తనకి ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేదండి, మీరు ఎక్కువ ఫోర్స్ చేయకండి తనని అని. మా మమ్మీ డాడీకి ఏమో నేను పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోవాలి, ఇంకా ఇంత ఇంటెలిజెన్స్ ఉంది, తను మా ఇంట్లో ఎడ్యుకేషన్కి ఉన్నంత ఇంపార్టెన్స్ దేనికి లేదు, ఇందాక కుషక్ చెప్పింది. మై గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కూడా పిహెచ్డీ చేశారు లీడ్స్ యూనివర్సిటీలో, మా అమ్మమ్మ వాళ్ళ ఫాదర్. సో మా ఇంట్లో ఎడ్యుకేషన్ ఉంటేనే లైఫ్, ఎడ్యుకేషన్ లేకపోతే లైఫ్ లేదు అనే ఒక కాన్సెప్ట్ ఉండేదన్నమాట. మా డాడీకి ఆ రోజు చాలా బాధేసింది, అయ్యో అదేంటి నా కూతురు చదవకపోవటం ఏంటి, నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను దీని మీద. ఆ రోజు ఆయన చాలా డిసప్పాయింట్ అయ్యారు. అదే నేను నా లైఫ్లో హర్డిల్స్ అనేవి ఎలా వచ్చాయో మీకు ఒక్కొక్కటి చెప్తాను, చెప్పి వాటిని ఎట్లా క్రాస్ చేశాను అనేది ఫస్ట్. ఆ తర్వాత నాన్నగారి దయ వల్ల ఎలాగో అలా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను అనిపించి లీస్ట్ కంపార్ట్మెంటల్ పాస్ తీసుకున్నాను డిగ్రీలో తీసుకొని. ఆ తర్వాత నేను జాబ్లో జాయిన్ అయ్యాను. హైదరాబాద్ వదిలేసి లండన్కి వచ్చే ముందు నాన్నగారు మా ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే మమ్మీ డాడీ అన్నయ్య నాకు ఆల్రెడీ లండన్కి వెళ్ళడానికి అన్నీ బుక్ చేసేసారు. 2 డేస్లో లండన్కి బయలుదేరాలి. అప్పుడు నాన్నగారు వచ్చారు, నేను నాన్నగారు ముందు కూర్చుని ఉన్నాను, నాన్నగారు నన్ను చూస్తున్నారు, నేను నాన్నగారిని చూస్తున్నాను, ఏం మాట్లాడట్లేదు, నాన్నగారు చూస్తున్నారు. నాకు నాన్నగారికి చాలా సైలెంట్ కాన్వర్సేషన్స్ అయ్యేవి. నేను ఎప్పుడు కూడా నోరు తెరిచి నాకు ఇది కావాలని కానీ ఇలా జరగాలని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆయన ముందర కూర్చోవటం, ఆయన్ని చూడటం, ఆయన్ని ఎంజాయ్ చేయటం, ఆయన చూపుని ఎంజాయ్ చేయటం అంతే. నా మనసులో ఏవేవో థాట్స్ వచ్చేవి, క్వశ్చన్స్ వచ్చేవి, వాటికి ఆన్సర్స్ కూడా అలానే వచ్చేవి. నాన్నగారు నన్ను చూసి 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 15 నిమిషాల తర్వాత, అంతకంటే ముందు రోజు రాత్రి మా మమ్మీ డాడీకి జరిగిన కాన్వర్సేషన్ ఏంటంటే, దీన్ని ఒక్కదాన్నే పంపిస్తున్నాము. అసలు విచిత్రం ఏంటంటే మా అన్నయ్య నాకంటే ముందు లండన్ వెళ్ళారు, లండన్లో ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. కానీ భగవంతుడు ఆ పరిస్థితులను ఎలా కల్పించాడంటే, ఆ టైంకి మా అన్నయ్య లండన్లో లేకుండా ఇండియాలో ఉన్నాడు, నేను వెళ్ళే టైంకి మా అన్నయ్య లండన్లో లేడు, మా వదిన అన్నయ్య ఇద్దరు ఇండియాలోనే ఉన్నారు, నేను ఒక్కదాన్నే లండన్కి వెళ్తున్నారు. సో మమ్మీ డాడీ అయ్యో ఇది ఒక్కరితే వెళ్తుంది, టైంకి అన్నయ్య వదిన కూడా అక్కడ లేరు, ఎలా ఉంటుంది ఇది అనే టెన్షన్లో వాళ్ళు ఉన్నారు. నా మనసులో కూడా అప్పట్లో ఇంత మెచ్యూరిటీ లేదు. సో మైండ్లో ఒక థాట్ అన్నమాట, ఎదురుగా నాన్నగారు కూర్చున్నప్పుడు మరి 2 రోజుల్లో లండన్ వెళ్తున్నాను, ఆ ప్లేస్ ఏంటో తెలీదు. అప్పటికి భయం లేదు, ఏదో ఒక్కదాన్ని వెళ్తున్నానన్న భయం కాదు, కాకపోతే ఒక వరింగ్ థాట్ ఏంటంటే, సరే అన్నయ్య వాళ్ళు కూడా లేరు కదా, ఒక్కదాన్నే వెళ్తున్నాను అని. నాన్నగారు ముందర కూర్చున్నప్పుడు ఆ థాట్ జస్ట్ అలా ఒక థాట్ వచ్చి నేను నాన్నగారిని చూస్తున్నాను. నాన్నగారు సడన్ గా, వాణి నేను నీకు విషయం చెప్తానమ్మా అని అన్నారు. చెప్పండి నాన్నగారు అని. నువ్వెక్కడున్నావో నీ పక్కనే 24/7 ఈ ఆ రోజు నాకు 3 టైమ్స్ చెప్పారు నాన్నగారు, నీతోటి ఎప్పుడు భగవాన్ ఉంటారు, మీరు నమ్మరు ఇవాల్టికి ప్రతి సెకండ్ నా లైఫ్ లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వెయిట్ లాస్ పిక్చర్స్ చూపించినట్టే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత క్లియర్ గా నా లైఫ్ లో చేంజ్ ఉంది. సో ఆ రోజు నాకు ఒక నమ్మకం కలిగింది కదా, అంటే నేను ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఎప్పుడు భగవాన్ నాతోనే ఉన్నారు. అసలు అది కష్టమే కానివ్వండి, సుఖమే కానివ్వండి, అనుకూలమైన సిచ్యువేషన్స్ కానివ్వండి, ప్రతికూలమైన సిచ్యువేషన్స్ కానివ్వండి, నేను హెచ్ఎస్బిసిలో జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తుంటే అక్కడ కొద్దిగా బ్యాంక్ పాలిటిక్స్ ఏవో నడుస్తున్నాయి. ఆ బ్యాంక్ పాలిటిక్స్ నేను వెళ్ళడం వల్ల కొద్దిగా డిస్టర్బ్ అయ్యాయి. సో దాంతో ప్రతిసారి ఇంకా ఒక స్టేజ్ ఎట్లా వచ్చేసిందంటే నేను వర్సెస్ ది రెస్ట్ ఆఫ్ ది స్టాఫ్ ఇన్ ద బ్యాంక్ అనమాట. సో కొద్దిగా మైండ్ బాగా డిస్టర్బ్ నడుస్తుంది. మా అన్నయ్యతో షేర్ చేసుకున్నాను, ఇలా ఉంది పరిస్థితి, పెద్దగా నచ్చట్లేదు అక్కడ వర్క్ చేయటం, ఏం చేయాలి నేను, ఏం చేయాలని. అన్నయ్య అన్నారు నాతో, నువ్వు ఒక పని చేయవాని, ఎలాగో ఫర్దర్ స్టడీస్కి వెళ్దాం అనుకుంటున్నావు కదా, ఎంబీఏ ట్రై చేయని అన్నారు. నేను డాక్టర్ అవ్వడం అనేది అసలు నా చేతిలోనే లేదు, నేను అసలు మెడిసిన్ చదవాలనే అనుకోలేదు. అసలు ఆ పాయింట్ వరకు ఎలా వచ్చిందంటే, అసలు ఈ స్టోరీ ఈవెన్ మా మమ్మీకి తెలుసు, మా ఇంట్లో అసలు ఎవరికి కూడా తెలియదు, ఇంతవరకు ఎవరితో షేర్ కూడా చేసుకోలేదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు డ్రైవర్ సీట్లో ఉన్నంత కాలం మీ లైఫ్లో మీరు ఆయన గ్రేస్ని ఎంజాయ్ చేయలేరు. ఆయన గ్రేస్ని ఎంజాయ్ చేయాలంటే మనం అది వదిలేయాలి, ఆ డ్రైవర్ సీట్ ఆయనకి ఇచ్చేయాలి. అది చేసినప్పటి నుంచి అసలు లైఫ్ ఎంత హ్యాపీగా ఉందంటే, అసలు ఇంత హ్యాపీనెస్ ఒకళ్ళు లైఫ్లో ఎంజాయ్ చేయొచ్చు అనే విషయం నాకు నాన్నగారు నన్ను లండన్కి పంపించే ముందు చెప్పిన మాటతో తెలిసింది. మీరు నంబరు, నేను ఎంబీఏ చేయడానికని ఒక యూనివర్సిటీలో ఆ ఎంబీఏకు ఎలా చేయాలో లెక్చర్ చెప్పడానికని న్యూకాసల్ అనే యూనివర్సిటీకి నేను ఫస్ట్ ఎంబీఏ చేయాలని వెళ్ళాను. ఏది జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, అక్కడ ఏదో ఓపెన్ డేలో. అయితే ఆ లిస్ట్ చాట్లో వెళ్ళి రూమ్ నంబర్ 108A కూర్చోండి అని రాసుంది. నేను వెళ్ళి కూర్చున్నాను ఆ రూమ్ నంబర్ 108A. వాళ్ళు టాక్ మొదలు పెట్టారు. సో అక్కడ ఎలా ఉంటుందంటే, యూజువలీ ఎక్కడన్నా ఎవరైనా ఇప్పుడు సపోజ్ అందరం హాల్లో కూర్చున్నాం అనుకోండి, ఎవరన్నా వాళ్ళు మాట్లాడుతున్నారు, అలా మధ్యలో లేచి వెళ్ళిపోతే బాగోదు. వాళ్ళు టాక్ స్టార్ట్ చేశారు, నేను వెయిట్ చేస్తున్నాను ఎంబీఏ గురించి చెప్తారేమో అని. కానీ అక్కడ ఉన్న లెక్చరర్ ఆయన మెడిసిన్ గురించి చెప్తున్నారు, మెడిసిన్ ఎలా చేయాలి, ఎంట్రన్స్ ఏంటి, ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ చెప్తున్నారు. నాకు అర్థం కాలేదు. తర్వాత నేను కరెక్ట్గా చెక్ చేసి చూసుకుంటే నేను రూమ్ నెంబర్ తప్పు చూశాను. నేను 110A ఉండాల్సిన దాన్ని వెళ్ళి 108A కూర్చున్నాను. అక్కడ ఎంబీఏ గురించి లేదు, మెడిసిన్ గురించే ఉంది. ఆయన మెడిసిన్ గురించి టాక్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా సరే ఇంకా మధ్యలో లేచి వెళ్ళిపోతే బాగోదు, సరే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా తీసుకుందాం, ఏం చెప్తున్నారో విందామని ఆ 1 అవర్ లెక్చర్ అటెండ్ అయ్యాను. ఆ 1 అవర్ నా లైఫ్ని మార్చేసింది. ఆ 1 అవర్లో అసలు ఇంకొకటి ద మోస్ట్ అస్టానిషింగ్ థింగ్ ఏంటంటే, అది అయిపోయిన తర్వాత క్యూఎన్ఏ నడుస్తుంది. సో ఒక ఇండియన్ ప్రొఫెసర్ వచ్చి, నా పేరు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి అని ఇలా చూసి నన్ను చూశారు. ఆయన నన్నే చూస్తున్నారు, ఆయన నన్ను ఎందుకు చూస్తున్నా, నేను ఏం అడగాలని ఇంకేం తోచకుండా, నేను నా మైండ్లో ఒక స్ఫురణలో కూడా రాకుండా నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాకు ఇప్పుడు మరి 30 ఇయర్స్ ఉన్నాయి, నేను మెడిసిన్ చేయొచ్చా, నేను ఈ క్వశ్చన్ వస్తే అడిగాను. తప్పకుండా నేను మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. సారీ
జస్ట్ ఎవరో అన్మ్యూట్ అయ్యారు, అంతకన్నా
యా పర్లేదు. సో ఆ తర్వాత ఆయన నన్ను కూర్చోపెట్టుకుని నాకు ఒక్కదానికే, ఈ 30 ఇయర్స్ లో నువ్వు మెడిసిన్ చేయాలంటే ఏం చేయాలి అని ఒక ఫ్లో చార్ట్ వేసి నాకు మొత్తం అర్థమయ్యేలా చెప్పారు ఆయన, ఇది నువ్వు చెయ్యాలి అని. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. దాని గురించి ఆ మైండ్లో ఒక థాట్ నడుస్తోంది. అప్పుడు కొద్దిగా పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ కూడా నడుస్తున్నాయి నాకు, అది పోతూ ఉంది. ఒకరోజు బాగా అంటే బాగా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యాను. నేను యూజువల్లీ నాన్నగారికి ఎక్కువ, అందరు భక్తులు ఫోన్ చేసి మాట్లాడేవారు. నేను నాన్నగారికి చెప్పాను కదండి, సైలెంట్ రిలేషన్షిప్ మాది. నేను ఆయనకి ఫోన్ చేసి, నాన్నగారు హలో అన్నారు, నాకు దుఃఖం వచ్చింది, నేను ఏడుస్తున్నాను. కానీ నాన్నగారు అలాగేమ్మా అలాగేమ్మా అంటున్నారు, కానీ నేనేం మాట్లాడట్లేదు. నేను ఏడ్చాను అంతే. ఒక 5-6 మినిట్స్ అలా ఏడ్ చేశాను. నాన్నగారు బాగున్నారా అని అడిగాను. ఆ ఏడుస్తున్న సేపు అలాగేనమ్మా 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 అని అన్నారు. అంటే అక్కడ ఎవరన్నా నాన్నగారు పక్కన నేను నిల్చొని ఉంటే నేను మాట్లాడుతున్నానేమో అని అనుకునేవారు, కానీ నేను ఏం మాట్లాడలేదు ఆ ఫోన్ కాల్లో. ఆ తర్వాత నేను ఆ ఫోన్ కాల్ తర్వాత ఇంకా నాన్నగారితో ఫోన్, నాకు అప్పట్లో ఎలా ఉండేదంటే ఏదన్నా ఉంటే ఇంకా ఆ నమ్మకం వచ్చేసేది ఇంకా నాన్నగారికి ఇచ్చేస్తున్నాను. ఇప్పట్లో ఆ విషయం బాగా అర్థమైంది డ్రైవింగ్ సీట్ వదిలేయాలని. అప్పట్లో ఇంకా అంత సెన్స్ రాలేదు, అంత అండర్స్టాండింగ్ ఆ స్ఫురణకు రాలేదు, డ్రైవింగ్ సీట్ ఆయనకి ఇచ్చేయి, డ్రైవింగ్ సీట్ ఆయనకి ఇచ్చేయి అని. ఆ ఇన్సిడెంట్ తర్వాత అనిపించింది నేను అసలు ఒక అది తల తండ్రి దగ్గరికి వెళ్ళో ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళో మనం వెళ్ళి ఏదన్నా కష్టం చెప్పుకుంటే అది ఏం చేస్తాం, ఆ కష్టం తీరదు అప్పటికప్పుడు, కానీ మీకు అదో తెలియని పీస్ వస్తుంది, ఓకే వీళ్ళతో షేర్ చేసుకున్నాం కదా ఆ పెద్దవాళ్ళని, ఆ రీఎష్యూరెన్స్ వస్తుంది. ఆ తర్వాత ఆ రీఎష్యూరెన్స్ వచ్చేసింది, నేను ఇంకా మెడిసిన్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకు, ఒకటి అక్క చెప్పినట్టు నాకు సర్వీస్ చేయాలని చాలా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండిపెండెంట్గా ఎవరికన్నా సేవ చేయాలి, దానికి ప్రొఫెషన్ చాలా ఉపయోగపడుతుంది అనే నమ్మకం ఒకటి ఉండింది. ఆ తర్వాత అప్పటికి నాకున్న పర్సనల్ సర్కమ్స్టాన్సెస్లో నేను ఎస్పెషలీ ఇండియా నుంచి అప్పటప్పట్లోనే అక్క ఆల్రెడీ చెప్పింది నాది చాలా ఫార్వర్డ్ థింకింగ్, సో అది అందరూ యాక్సెప్ట్ చేస్తారా చేయరా, సొసైటీలో నాకంటూ ఇండివిజువల్గా నేను ఒక స్థానాన్ని కల్పించుకోవాలన్న ఆశ కూడా ఉంది. ఇట్ వాజ్ నాట్ కంప్లీట్లీ స్పిరిచువల్, ఐ అగ్రీ టు దట్. నేను ఏం చేయాలి అంటే, సరే ఒక డాక్టర్ అయితే సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది, ప్లస్ నేను చేయాలనుకున్న సేవ కూడా చేయగలను, ఇవన్నీ కలిసి వస్తాయని. కానీ అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, నేను ఇప్పుడు చదువుకుంటాను అంటే నా ఫైనాన్షియల్ కండిషన్, అప్పట్లో ఇప్పుడు ఇయర్లీ ఆల్మోస్ట్ ఆల్ 15,000 pounds ఫీజ్ కట్టాలి, నా చేతిలో ఏమీ లేదు, ఐ మీన్ సర్వైవల్కి జాబ్ ఉంది సేవింగ్స్ ఉన్నాయి బట్ ఇయర్లీ ఫీజ్ కట్టడానికి అవి సరిపోవు. అసలు నేను వాళ్ళు ఏం చెప్పారు, మీకున్న క్వాలిఫికేషన్స్తో మీరు మెడిసిన్ చేయలేరని చెప్పారు. నేను లండన్లో ఉండేదాన్ని, లండన్ బయటికి వెళ్ళాలని లేదు, మీకున్న క్వాలిఫికేషన్స్కి ఇండియాలో బీఎస్సీ చేసి వచ్చారు మీరు, అప్పట్లో మీరు చదివిన 10th 12th ఏవి పనికి రావు అని చెప్పారు. హెచ్ఎస్బిసి నుంచి యూజువల్లీ ప్రతి వారం సాటర్డే సండే వచ్చి మమ్మీ డాడీ నువ్వు లండన్ బయట కదా జాబ్ చేసేది, నువ్వు యూజువల్లీ వెళ్ళిపోతావు కదా ట్రైన్ కి టైం, మా అమ్మ 2 సార్లు ఏం చెప్పట్లేదు ఇది ఏం చేస్తుంది. ఆ తర్వాత మా అన్నయ్య ఒక ల్యాప్టాప్ లో చూసి మా నాన్న చూసి మా డాడీ కూడా అడిగారు ఏంటమ్మా నువ్వు ఇంకెళ్ళక్కర్లేదా. అయితే మమ్మీ డాడీ ఇద్దరు అదేంటి బ్యాంక్లో జాబ్ రాదు మంచి పోతున్నావు చెప్ప పెట్టి. సో అక్క చెప్పింది చూడండి, మనం అనుకుంటూ ఉంటాం కానీ తెమ్మలదు అని. నాలో
వాణి అక్క వాయిస్ బ్రేక్ అవుతోంది చాలా.
ఓకే ఇప్పుడు వినిపిస్తుందా?
యా లాస్ట్ 5 మినిట్స్ లైక్ ఇట్ వాస్ బ్రేకింగ్ కంటిన్యూస్లీ. హలో ఇట్స్ స్టిల్ లైక్ దాట్.
Is it any better now, Grishma?
Yeah, yeah. ఇప్పుడు బాగానే ఉంది. యా ఒక 5 మినిట్స్ లైక్ మీరు ముందు స్టార్ట్ చేసింది మళ్ళీ రిపీట్ చేయండి.
షూర్, లాస్ట్ ఎక్కడ వరకు వచ్చిందిరా క్లియర్గా, ఎనీ ఐడియా?
యా లైక్ అదే మీరు మీ పేరెంట్స్ని కలవాలి కలుస్తున్నారు కదా అది చెప్తున్నారు యాక్చువల్లీ.
యా సో నేను బ్యాంక్ లో పనిచేసేదాన్ని, బ్రోడ్ స్టేర్స్ అని అక్కడ, సారీ బ్రోడ్ స్టేర్స్ కాదు స్ట్రాట్ఫర్డ్ అపాన్ ఏవెన్, యాక్చువల్లీ దాని గురించి కూడా మీకు చెప్పాలి. అది నాన్నగారు చాలా ఇష్టమైన ప్లేస్ ఎందుకంటే షేక్స్పియర్ బర్త్ ప్లేస్ అన్నమాట. విల్ కమ్ బ్యాక్ టు దట్. కానీ అక్కడి నుంచి నేను అమ్మ వాళ్ళని చూడటానికి లండన్కి వచ్చేదాన్ని ప్రతి వీకెండ్. సో సాటర్డే సండే వచ్చి యూజువలీ సండే ఈవినింగ్ ట్రైన్కి వెళ్ళిపోయేదాన్ని. సో సండే ఈవినింగ్ ట్రైన్కి ఆ వీక్ వెళ్ళలేదు. వెళ్ళకపోతే అమ్మ నన్ను అడిగింది, సాయంత్రం ఆరు అవుతోంది మరి నువ్వు రేపు పొద్దున బ్యాంక్లో వర్క్కి వెళ్ళాలి, జాబ్కి వెళ్ళాలి కదా, ఏంటి నువ్వు వెళ్ళలేదు అని. అయితే నేనేం మాట్లాడలేదు. మా డాడీ కూడా అడిగారు, అప్పుడు డాడీకి చెప్పాను నేను వెళ్ళట్లేదు ఇక్కడే ఉంటున్నాను అని. ఆ తర్వాత మా అన్నయ్య మెల్లగా అది రిజైన్ చేసేసి వచ్చేసింది అని. ఆ మాటకి మా మమ్మీ డాడీ ఫ్యామిలీ అంతా షాక్ అయిపోయారు. అదేంటి చెప్ప పెట్టకుండా రిజైన్ చేసేసి వచ్చావు, అందరికీ ఇక్కడ జాబ్ దొరకడమే కష్టం, నీకు జాబ్ దొరికింది. అసలు ఆ జాబ్ కూడా అండి హెచ్ఎస్బిసిలో 2009లో ఒక 9 మంత్స్ నా పర్సనల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల నేను ఇండియాలో ఉండాల్సి వచ్చింది. హెచ్ఎస్ఎంపి అని అప్పట్లో జాబ్ వీసా అనమాట. సో నా పర్సనల్ సర్కమ్స్టాన్సెస్ కొద్దిగా షార్ట్ అయ్యాక 2009 అక్టోబర్లో మళ్ళీ నేను బ్యాక్ లండన్కి వచ్చే ముందు నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్నగారు అలా కూర్చొని ఉన్నాను, నాన్నగారు నన్ను చూశారు, చూసి లండన్కి వెళ్తున్నావా అంటే అవును నాన్నగారు వెళ్తున్నాను అని. ఆ తర్వాత నాన్నగారు మళ్ళీ ఒక 5-10 మినిట్స్ ఏం మాట్లాడలేదు. నా దిక్కు చూసి చెయ్యిలా పెట్టారు, పెట్టి జరిగిపోతుందమ్మా జరిగిపోతుందన్నారు. నేను చెప్తున్నాను ఎప్పుడు కూడా మైండ్లో ఒక క్వశ్చన్ వస్తే అది నేను ఓపెన్గా నాన్నగారిని ఎప్పుడు నోరు తెరిచి ఇది జరుగుతుందనో ఇది జరగలేదనో ఎప్పుడు అడగలేదు. ఒక నమ్మకం ఉండేది కదా అంటే నేను జస్ట్ ఆయన దగ్గరికి వెళ్తే నేను ఒక ఓపెన్ బుక్ ఆయనే చదివేసేవారు ఏదున్నా కానీ. అది ఇప్పటికి కూడా అలానే జరుగుతోంది. జస్ట్ అది ఫిజికల్ ప్రెసెన్స్ అనే కాదు, నేను జస్ట్ వెళ్ళాననే కాదు, ఏదున్నా కానీ మనసులో ఆ దాన్ని పట్టి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే నాకు ఆయన ఎక్కడో దూరంగా లేరు, నా మనసులోనే ఉన్నారు. ఇప్పుడు మీరందరూ చాలా లక్కీ, మీరు చాలా మంది భక్తులు, పాత భక్తులు కానీ ఇప్పటి భక్తులు కానీ మీరు ఇండియాలో ఉండగానే గబ్బుక్కున చిన్నూరుకు టికెట్ బుక్ చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. నాకు ఆ స్వాతంత్రం లేకుండింది, నాకు ఎప్పుడు కావాలన్నా కానీ. కానీ మనసులోకి ఏ థాట్ వచ్చినా కానీ నాకంటే ముందు కూడా నాన్నగారికి తెలిసిపోయేది కదా అంటే దీనికి మనసులో థాట్ ఉందని. ఆ రోజు జరిగిపోతుంది జరిగిపోతుందని నాకు వచ్చిన అప్పటి థాట్ పర్సనల్ సర్కమ్స్టాన్సెస్ షార్ట్ అయిపోయాయి, ఇప్పుడు లండన్కి వెళ్తున్నాను, అసలు లండన్ వీసా నాకు ఇంకొక 10 డేసే ఉంది. ఆ ఎంట్రీ ఆఫీసర్ మా అన్నయ్యకేమో భయం ఎంట్రీ ఆఫీసర్ లోపలికి రానిస్తాడా రానివ్వడా అనేసి. 10 డేస్ వీసానే ఉంది నాకు. యూజువల్లీ 30 డేస్ వీసా కంటే తక్కువ ఉంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు ఇమిగ్రేషన్లో లోపలికి వెళ్లే ముందు. నేను ఆసారి వెళ్ళినప్పుడు ఆ ఇమిగ్రేషన్ లేడీ నన్ను చూసి, నీకు తెలుసా నీకు 10 డేస్ వీసానే ఉంది అంటే, అవును తెలుసండి వెళ్ళి అప్లై చేసుకుంటాను అని చెప్పాను. ఆవిడ ఏ క్వశ్చన్లు అడగకుండా ఒక స్మైల్ చేసి నన్ను లోపలికి పంపించేసింది. మా అన్నయ్య అన్నారు, అసలు అది ఎంత లక్కీయో తెలుసా నువ్వు, అలా అసలు ఏం అడగకుండా 10 డేస్ వీసానే ఉండి నిన్ను పంపించేశారు అని. అంటే నేను ఆ క్షణంలో కూడా ఆ భయం కానీ, అయ్యో వీళ్ళు నన్ను అడుగుతారేమో, నేను వీళ్ళకి ఏం చెప్పాలి, అసలు అలాంటి ఆ సిచ్యువేషన్లో యూజువల్గా అయితే ఆ భయం ఉంటుంది, నీకు ఆ భయం ఎందుకు లేదు అని మా అన్నయ్య అడిగినప్పుడు నాకు అసలు భయం అంటే ఏంటో, అది భయరహిత స్థితి అనేది రావడానికి కూడా నాన్నగారి ప్రేమే కారణం. నేనే విచారణలు చేయలేదు. నేను మీకు ఓపెన్గా చెప్తున్నాను, నేను దేవుడికి రోజు దీపం కూడా పెట్టను, నా అంటే పూజ ఇది ఉంది, దండం పెట్టుకుంటాను కానీ విగ్రహారాధన చేయలేదు, ఏ వ్రతాలు చేయను, నేను ఈవెన్ టెంపుల్ కూడా వెళ్ళను, అలా అని నేనేమి పుస్తకాలు ఎక్స్టెన్సివ్ రీడింగ్ చేయను, నేను సత్సంగాలు చూడను, కానీ నాకు నాన్నగారు అంటే పిచ్చి ప్రేమ. శరణాగతి అనేది నా లైఫ్లో, అది కూడా శరణాగతి అనేది మనం నేర్చుకో అక్కర్లేదు, మనకి ప్రేమ ఉంటే చాలు. అసలు చాలా మంది నన్ను అడుగుతారు, నువ్వు అంటే తెలిసిన భక్తులు కానీ ఎప్పుడన్నా ఇండియాకి వెళ్తే మా అమ్మ సత్సంగం చెప్తుంటే వాళ్ళు అడుగుతారు నీకు ఇలా ఉండడానికి ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు అని. అసలు నేను ఉండట్లేదు, ఆయనే నన్ను అలా ఉంచుతున్నారు. మనం అసలు మనం ఏం చేయనక్కర్లేదు. నేను చాలా సోమరిపోతుంది, నేను చాలా లేజీ. నా భక్తి మార్గంలో నాకు శరణాగతి వచ్చేలా అలవాటు చేసింది కూడా నాన్నగారు, ఆ బాధ్యత కూడా నేను ఆయనకే ఇచ్చేసాను. ఇప్పుడు ఆ వీసా చెప్పాను కదండి, ఆ వీసా అయిపోయింది, నేను వచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ నాకు 10 డేసే వీసా ఉంది, 10 డేస్ లోపల నా అప్లికేషన్ వేయాలి. సో ఇది నేను మెడిసిన్ చదవాలి అని అనుకునే ముందు జరిగిన సంఘటన. సో 9 మంత్స్ నేను లేను. యూజువలీ వీసా ఎక్స్టెన్షన్ మీకు కావాలంటే ఎస్పెషలీ లండన్లో 90 డేస్ కంటే ఎక్కువ మీరు బయట కంట్రీలో ఉంటే మీ వీసా ఎక్స్టెన్షన్ కాదు. నాకు అందరూ మా అన్నయ్య ఇమిగ్రేషన్ లాయర్ ఇక్కడ, ఆయన కూడా ఆలోచిస్తున్నారు ఏం చేయాలి ఏం చేయాలి, ఎలా అప్లై చేయాలి, రిజెక్ట్ అయిపోతుంది రిజెక్ట్ అయిపోతుంది అని. ఇంకొక 2 డేస్లో నా వీసా ఎక్స్పైర్ అవుతుంది అని అనుకునే ముందు మా అన్నయ్య ఫ్రెండ్ ఒకతను, అతను ఇమిగ్రేషన్లోనే లేడు యాక్చువల్లీ, అతను మా అన్నయ్యకి ఫోన్ చేసి మీ సిస్టర్ది వీసా ఎక్స్పైర్ అవుతుందని అంటున్నారు ఎలా అని అనుకున్నారు కదా ఆనంద్, ఈ ఐడియా పెట్టి చేస్తే ఎలా ఉంటుంది వచ్చేస్తుందేమో కదా అని. అతను ఎవరో గుజరాతీ మా అన్నయ్య ఫ్రెండ్, నాకు తెలుసు ఆ అబ్బాయి. మా అన్నయ్య 10 డేస్ ముందు తనతో డిస్కస్ చేస్తున్నాడు, బ్రెయిన్ స్టార్మ్ చేస్తున్నాడు ఐడియాస్కి, వాణి వీసాని ఎలా ఎక్స్టెండ్ చేయాలి అని. నాకు తట్టట్లేదు అని, ఎందుకంటే వన్ ఆఫ్ ది క్రూషియల్ థింగ్ ఈజ్ వాళ్ళు వీసాకి తీసుకున్నప్పుడు దే విల్ చెక్, ల్యాండింగ్ రికార్డ్స్ చెక్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఉంటుంది ఎప్పుడు వస్తారు ఎప్పుడు లేనిది అని. అలా వాళ్ళ దగ్గర అన్ని ల్యాండింగ్ రికార్డ్స్ ఉన్నాయి, కానీ ఈ 9 మంత్స్ పీరియడ్ ల్యాండింగ్ రికార్డ్ ఒక్కటే హోమ్ఆఫీస్ దగ్గర మిస్ అయింది. అది ఎలా మిస్ అయిందో తెలీదు. ఇది మాకు ఎలా తెలుసు అంటే, నాకు వీసా వచ్చాక మా అన్నయ్యకి ఇట్ వాజ్ అ ఛాలెంజ్, అసలు ఎంత మందికి వీసా రిజెక్ట్ అయింది జస్ట్ 91 డేస్ బయట ఉన్నందుకు, అంటే 3 మంత్స్. అలాంటిది నేను 9 మంత్స్ లేను యూకేలో. మీకు ఎలా వచ్చింది వీసా అని తర్వాత సబ్జెక్ట్ యాక్సెస్ రిక్వెస్ట్ అని ఒకటి ఉంటుంది హోమ్ ఆఫీస్ దగ్గర, నా పేరు మీద ఏదైనా డేటా ఉంటే దాన్ని రిక్వెస్ట్ చేయాలి. ఆ మిస్టరీ సాల్వ్ చేయడానికే మా అన్నయ్య ఆ రిక్వెస్ట్ తెప్పించారు, జస్ట్ టు చెక్ ఇది ఎలా ఇచ్చారు వీసా అని. అన్ని నేను ఆల్మోస్ట్ ఆల్ లండన్ టు ఇండియా నా మొత్తం అప్పటి వరకు 6-7 టైమ్స్ వచ్చుంటాను, అన్ని డేట్స్ నేను రాసిన ల్యాండింగ్ కార్డ్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఈ ట్రిప్కి 9 మంత్స్ ట్రిప్కి నేను ఇక్కడి నుంచి అక్కడికి ఎప్పుడు వెళ్ళానో, లండన్ టు ఇండియా ఎప్పుడైతే వెళ్ళానో, ఆ ఒక్క ల్యాండింగ్ కార్డే వాళ్ళ దగ్గర లేదు, అది మిస్ అయింది అని రాశారు. దే హ్యావ్ మిస్ ప్లేస్ దట్ ల్యాండింగ్ కార్డ్. సో మిరకిల్ అనేది ఏదో పెద్దగా ఏదో జరగంది కాదు. సో అందరూ చెప్పారు నీకు ఈ వీసా జరగదు అని, ఆ నీకు ఈ వీసా రావటం కష్టం అమ్మా, నీకు ఇది రాదు ఇది జరగదు అని. సిమిలర్లీ ప్రతి క్షణం చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి నాకు అన్నిటికీ, దేనికి కూడా నాన్నగారు నాకు చెప్పింది భగవాన్ని పక్కన ఉండి చూసుకుంటున్నారు అని, అన్నిటికంటే పెద్ద మిరకల్ ఏంటంటే ఈ జరిగే స్ట్రగుల్స్ వల్ల అందరికీ స్ట్రెస్ వస్తుంది. డే టు డే లైఫ్లో అందరికీ ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, అవి ఎవరికి కొందరికి ఎక్కువ ఉంటాయి కొందరికి తక్కువ ఉంటాయి, కానీ మీరెప్పుడైనా మీరు డ్రైవింగ్ సీట్లోంచి జరిగి ఆయనకు ఆ డ్రైవింగ్ సీట్ ఇచ్చి చూడండి, అసలు ఎంత హాయిగా ఉంటుందో ఎంత స్ట్రెస్ వెళ్ళిపోతుందో. ఎందుకంటే ఇప్పుడు డెసిషన్ మేకర్ ఒక విషయంలో ఏదైనా డెసిషన్ మీరు తీసుకోవాలి లేదా మనం తీసుకోవాలి అంటే మనకి స్ట్రెస్, కానీ అసలు ఆ డెసిషన్ మేకర్ యొక్క రెస్పాన్సిబిలిటీయే మీరు నాన్నగారికి ఇచ్చి చూడండి ఎంత తేలిగ్గా ఉంటుందో. ఇంకా అసలు లైఫ్లో ఒక చిన్న పిల్లలాగా లైఫ్ గడిపేయచ్చు. ఇప్పుడు మా 2 ఏళ్ల పాపకి తనకి ఫుడ్ ఎవరు పెడతారని కానీ, దాని డైపర్ ఎవరు చేంజ్ చేస్తారని కానీ, దానికి స్నానం ఎవరు పోదానికి అసలు ఏ చింత లేదు, దానికి ఒక్కటే తెలుసు హ్యాపీగా ఆడుకోవటం అంతే, అంతకు మించి ఏమీ తెలీదు. నేను నా లైఫ్ నాన్నగారి గ్రేస్ వల్ల ఒక 2 ఏళ్ల పాప ఎలా గడుపుతుందో నా డే టు డే లైఫ్ అలా గడుస్తుంది, ఓన్లీ ఆయన గ్రేస్ వల్ల. ఎందుకంటే మా అమ్మ కూడా అప్పుడప్పుడు నన్ను అడుగుతుంది, అదేంటి ఇంత దగ్గరకు వస్తుంది, ఏదన్నా పని చేసుకోవాలన్నా ఏదన్నా నీకు టెన్షన్ గా లేదా, నువ్వు ఏంటి లాస్ట్ మినిట్ వరకు వదిలేస్తున్నావు అని. మొన్న రీసెంట్ గా నాన్నగారి దయ వల్ల ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాము. ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలనేసి ఒక లండన్ లో ఇల్లు కొనాలి అనేసి మా ఎస్పెషలీ మా ఆయనకి ఒక 5 ఇయర్స్ నుంచి అనుకుంటున్నారు ఆయన. కానీ ఏదో ఒకటి జరుగుతోంది. సో నేను ఆయనకి ఎప్పుడు చెప్పేదాన్ని, మీరు టెన్షన్ పడద్దు, మీరు నాన్నగారికి వదిలేయండి, ఆయన చేతిలో ఉంటుంది, ఆయన ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు జరుగుతుందని. ఒక్క నిమిషం అండి. హలో,
వినిపిస్తోందమ్మా? ఇట్స్ వెరీ క్లియర్.
సో రీసెంట్ గా యాక్చువల్లీ ఇల్లు కొనుక్కున్నాము. ఈ ఇల్లు కొనుక్కునే ముందరి కంటే ఒక ఆల్మోస్ట్ ఆల్ జనవరిలో ఎప్పుడో ఇల్లు ఫైనలైజ్ అయిపోయింది. సో జనవరిలో ఇల్లు ఫైనలైజ్ అయ్యే ముందు మళ్ళీ సేమ్ డెసిషన్, నేను నాకు ఒక ఇల్లు నచ్చింది, ఆయనకు ఆ ఇల్లు అస్సలే నచ్చలేదు. నేనేమో లేదు కొనుక్కుంటే ఇదే ఇల్లు కొనుక్కోవాలి అని మా ఇద్దరికి ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ జరిగాక సరే ఎందుకులే మా ఇద్దరి మధ్యలో ఈ ఘర్షణ ఎందుకు, ఆయనే చాలా ముచ్చట పడ్డారు కదా, ఆయన కొనుక్కుంటారా, ఆయన బాగా అది అనుకుంటున్నారు, ఎందుకు నేను అనవసరంగా. ఆ రోజు కొద్దిగా దుఃఖం వచ్చింది. తర్వాత నేను నాన్నగారితో చాలా బయట వాళ్ళు ఎవరైనా చూసుకుంటే పిచ్చిన అనుకుంటారేమో, నేను అప్పుడప్పుడు నాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటాను. నేను యాక్చువల్లీ నాన్నగారితోనే మాట్లాడుతూ ఉంటాను, భగవాన్తో నాన్నగారితో నాకు ఇలా కాన్వర్సేషన్స్ చేసుకోవడం అలవాటు. ఒక్కదాన్ని ఉన్నప్పుడు నేను ఆ కాన్వర్సేషన్ చేసుకున్నాను, అసలు ఎందుకు పోట్లాడుతున్నాను ఆయనతో కారణం లేకుండా, ఈ ఇల్లు కాకపోతే ఏ ఇల్లు అయినా ఓకే కదా, ఆయనకు నచ్చింది, ఆయన 5 ఇయర్స్ నుంచి ముచ్చట పడుతున్నారు, ఆయన కొనుక్కోవాలనుకుంటున్నారు, ఆయన కొదిలేద్దామని. సరే అని నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఇల్లు మీద ఆఫర్ వేయడానికి వెళ్ళాము. ఏ ఇల్లు అయితే కొన్ని కొన్ని అసలు ఏ ఇల్లు అయితే ఆయనకి నచ్చిందో నాకు నచ్చలేదో మేము దాని మీదే ఫస్ట్ ఆఫర్ వేయడానికి వెళ్ళాము. మీరు నంబరు, ఆ ఇల్లు 6 మంత్స్ నుంచి మార్కెట్లోనే ఉంది, మేము ఆఫర్ వేసాము, అసలు అడిగిన దానికంటే 10,000 పౌండ్లు ఎక్కువ వేసి ఆఫర్ వేసాము. కానీ ఆ ఇంటిగల ఆయన మాకు అమ్మనని చెప్పేశాడు, ఇవ్వం మీకు ఇల్లు, మాకు ఇంకో ఆఫర్ వచ్చింది కాబట్టి మీ ఆఫర్ రిజెక్ట్ చేస్తున్నాం, మేము తీసుకోమని. ఇంకా సరే ఇంకా పర్లేదు కదా, ఇల్లు దొరకలేదు కదా అని ఇంకా సెకండ్ ఆప్షన్గా నేను చూస్ చేసుకున్నదానికి మళ్ళీ ఆఫర్ వేసాము. ఆ ఇల్లు యాక్సెప్ట్ అయిపోయింది, నాకు నచ్చిన ఇల్లు. మా ఇంటి ఆఫర్ యాక్సెప్ట్ అవ్వగానే ఆ పాత ఇల్లు మళ్ళీ మార్కెట్లోకి వచ్చేసింది, వాళ్ళది ఎవరిదో రిజెక్ట్ అయిపోయిందని. సో ఇది యాక్చువల్లీ పెద్ద విషయం అని కాదు, నేను చిన్న చిన్న అవి ఎలా ఉంటాయంటే మీతోటి మీరు ప్రతి చిన్న విషయంలో ఆయన ఎంజాయ్ చేయగలరు. మీకు నచ్చినయనే కాదు, కొన్ని నచ్చని విషయాలు కూడా. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇది చాలా ఫనీ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. మమ్మీ, నేను మా మొదటి అమ్మాయితో ఐ వాజ్ ప్రెగ్నెంట్ 2015లో, 1 బెడ్రూమ్ ఫ్లాట్లో ఉన్నాము. అప్పుడే పెళ్ళై జస్ట్ ఒక 1 ఇయర్ అయింది, మమ్మీ వాళ్ళు వచ్చారు, ఇల్లు వెతుకుతున్నాము రెంటల్కి చేంజ్ చేయడానికి. ఒక 1 మంత్ నుంచి రోజు ఇల్లు వెతకటం, ఇల్లు వెళ్ళి ఇల్లు చూసి రావటం, నచ్చలేదు, ఒకదానికి లిఫ్ట్ ఉండదు, లేకపోతే ఇంకో ఇంటికి. నాకు సీ సెక్షన్ అని చెప్పారు ఆల్రెడీ, అప్పుడు నేను 5 మంత్స్ ప్రెగ్నెంట్. సో మా మమ్మీ, ఈ ఇంటికి లిఫ్ట్ లేదు కదా, అక్కడ ర్యాంప్ లేదు, సీ సెక్షన్ తర్వాత మళ్ళీ ఎలా ఎక్కి ఇంట్లోకి వస్తావు, నీకు ఇబ్బంది అవుతుంది, ఒక ఇల్లేమో హాస్పిటల్ నుంచి దూరంగా ఉంటుంది, ఇట్లా ఏదో కారణాల వల్ల అన్ని ఇళ్ళు రిజెక్ట్ అయ్యాయి. ఇంకా ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్ యొక్క కాంట్రాక్ట్ ఇంకొక వారంలో ఎక్స్పైర్ అవుతుంది. ఆ వారం, ఇంకో వారం రోజులే మేము ఉండొచ్చు ఆ ఫ్లాట్లో, కానీ మాకు మూవ్ అవ్వడానికి ఇల్లు లేదు. మేము ఇప్పుడు ఆ వారం అయిపోతే ఇంకో కొత్త వాళ్ళు ఎవరో మేము ఉంటున్న ఇంట్లోకి రావాలి. సో ఇంకా మమ్మీ డాడీ అన్నయ్య వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇంకా వర్స్ట్ అక్కడి నుంచి మూవ్ అయిపోతే స్టోరేజ్లో ఎక్కడైనా మీ సామాన్ పెట్టేసి వెళ్ళి అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండటం ఒక్కటే. నాకు ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చి, నా పేరు శుభహర్, మీరు ఇల్లు రెంట్కి కావాలని అనుకుంటున్నారు కదా అని అన్నారు. నాకు అసలు ఆ ఇంటికి నేను అప్లై చేసినట్టు కూడా గుర్తులేదు. నాకు లాస్ట్ ఇంకా మేము వెళ్ళిపోతుంటే కారులో ఫోన్ వచ్చింది. అవునా అంటే, ఇక్కడ క్రాయిడన్లో ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ప్లేస్ ఉందండి క్రాయిడన్ అని, అక్కడ ఒక ఫ్లాట్ ఉందండి, లిఫ్ట్ ఉంది, ఆ ఇంట్లో ర్యాంప్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము వెళ్ళి చూస్తే అసలు వెళ్ళి చూడగానే ఇల్లు నచ్చేసింది. పైగా ఆ ఇంటికి ఎస్టేట్ ఏజెన్సీ ఫీజ్ కూడా లేదు, ఎందుకంటే ఆయనే ల్యాండ్ లార్డ్. ఆయన తమిళ్, ఇది మా హీస్ ఫ్రమ్ తమిళనాడు అనమాట. వాళ్ళ వైఫ్ తెలుగు. వాళ్ళు మిల్టన్ కీన్స్ వెళ్ళిపోతున్నారు సడన్గా, ఎందుకంటే వాళ్ళ జాబ్ మూవ్ అయింది. మాది లాస్ట్ వీకే జాబ్ మూవ్ అయింది, మేము వెళ్ళిపోతున్నాము, మీది అడ్వర్ట్ చూసాము అని. నేనైతే, నాకు ఇప్పటికీ నాకు అదొక మిస్టరీ, ఎందుకంటే నేను కానీ మా ఆయన కానీ ఆ ఏరియాలో ఆ బిల్డింగ్లో రెంట్ కావాలని మేము ఎంక్వైరీ చేయలేదు, అప్లై కూడా చేయలేదు ఇప్పటి వరకు. అసలు నాకు మా ఆయనకి అదొక పెద్ద మిస్టరీ. ఆయన ఫోన్ చేశారు, మేము ఆ ఇంటికి మూవ్ అయిపోయాము కరెక్ట్ వారం రోజులు. నాకు ఎప్పుడు కూడా నిన్న అదే నాకు ఎప్పుడు స్మరణలోకి వస్తుంది, ఏది చేసినా కానీ నాది ఏ చిన్న విషయమైనా ఇల్లు, మీ ఈవెన్ అసలు సూపర్ మార్కెట్ షాపింగ్ దగ్గర నుంచి కూడా డెసిషన్స్ అనేవి తీసుకోవటం, ఇప్పుడు అది మీకు వింటేనే సిల్లిగా అనిపించవచ్చు కానీ ఇట్స్ కంప్లీట్లీ. ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు మీ మదర్ ఫాదర్ మీకు ఎలా డెసిషన్స్ తీసుకునేవాళ్ళు, నా లైఫ్ లో నా గురువు నాకు అలా డెసిషన్స్ తీసుకొని ప్రతి చిన్న విషయం ఆయన్నే చూసుకుంటారు, ఏ చిన్న విషయం అయినా సరే. నాకు యాక్చువల్లీ డయాబెటీస్ ఉంది. మొన్న ప్లేస్మెంట్ కి రానివ్వరేమో ఆక్యుపేషనల్ హెల్త్ వాళ్ళు, నువ్వు ఇంకా 1 ఇయర్ బ్రేక్ తీసుకోవాలి కోవిడ్ కదా అనేసి ఒక ప్రొఫెసర్ నాతో అన్నారు, తప్పదమ్మా వాణి నువ్వు బ్రేక్ తీసుకోవాలి, నిన్ను రానివ్వరు వార్డ్స్ లోకి అని. సరే ఆక్యుపేషనల్ హెల్త్ కి రెఫర్ చేస్తాం, చూద్దాం ఏం చేస్తారు అని. మళ్ళీ ఆక్యుపేషనల్ హెల్త్ లో ఆయన ఎవరైతే సింగరాజం ప్రొఫెసర్ అని, హీస్ ఫ్రమ్ శ్రీలంక అనమాట, ఆయన మాట్లాడారు. మాట్లాడి ఆయనతో మాట్లాడుతుంటే అసలు నాకు అది నాన్నగారే నాకు చెప్తున్నారేమో అని, డయాబెటీస్ ఉంటే ఏంటి, కంట్రోల్లోనే పెట్టుకుంటున్నావు కదా, నువ్వు నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకుని నువ్వు వెళ్ళి పేషెంట్స్ ని చూసుకో, పేషెంట్స్ కి నీ అవసరం ఎక్కువ ఉంది, డయాబెటీస్ ఉంటే మాత్రం ఈ కోవిడ్ టైంలో నువ్వు డాక్టర్గా ఉండకుండా ఎలా ఉంటావు, నువ్వు డాక్టర్వి, అది నీ వృత్తి, దానికి నువ్వు ధర్మం చేయాలి. అసలు యూజువల్లీ మనకు తెలియని స్ట్రేంజర్ ఎస్పెషలీ యుఎస్ లండన్ లో వాళ్ళు ఎవరు అంత చనువుగా మాట్లాడరు. ఆయనతో మాట్లాడుతుంటే నేను మా అమ్మతో కూడా చెప్పాను, భలే చెప్పారమ్మా, అప్పటికప్పుడు నాకు గుర్తు చేస్తూ ఉంటారు నీ వృత్తి ఏంటో, నీ వృత్తికి నువ్వు న్యాయం చేయాలి, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్లకుండా ఉండకూడదు. సో నేను నా లైఫ్ లోజ్ అంటే లోజ్ ఎక్స్పీరియన్స్ చేశాను. అసలు ఎలాంటి పర్సనల్ స్ట్రగుల్స్, ఒక్క నేనే కాదు, నా వల్ల మా పేరెంట్స్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు. ఎందుకంటే చాలా రెబెలియస్ మనస్తత్వం నాది, ఎందుకు చేయకూడదు, ఇలా ఎందుకు ఉండకూడదు. నాకు 16 ఇయర్స్ ఉన్నప్పుడు ఏజ్ లో నేను అసలు చెప్పకుండా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయాను. నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు మా మమ్మీ డాడీకి ఫోన్ చేస్తే నేను చిన్నూరులో ఉన్నానని వాళ్ళకి తెలిసింది. సో ఇమాజిన్ చేయండి, యాజ్ అ మదర్గా ఇప్పుడు నేను వాళ్ళు ఎంత కష్టపెట్టాను, అసలు వాళ్ళు ఎంత బాధపడుంటారో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు మా చిన్న పాప 2 ఏళ్ళ గార్డెన్లోకి వెళ్ళి కనిపించకపోతేనే 5 నిమిషాలు అయ్యో ఎక్కడికి వెళ్ళింది కనిపించలేదు అని కలవరపడే నేను, నాకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ నాన్నకి చెప్పకుండా ఇల్లు వదిలేసి నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేస్తే 2 డేస్ తర్వాత మీ అమ్మ ఇక్కడ ఉంది అని వాళ్ళకి తెలిసింది. అప్పట్లో బాగా రెబెల్ గా ఉండేదాన్ని అసలు, చాలా అంటే చాలా మా అప్పటికి నా మనస్తత్వానికి అసలు సెట్ అవ్వకపోయేది. చాలా ఫార్వర్డ్ థింకింగ్ అని చెప్పను కానీ ఇండిపెండెంట్ థింకింగ్ చాలా ఉండేది. ప్లస్ దాన్ని కరెక్ట్ దారిలో పెట్టి దానికి స్పిరిచువాలిటీని యాడ్ చేసి నాలోనే ఒక నాలోనే నేను ఒక మంచి వర్షన్గా అయ్యి నేను భగవానికి బిడ్డలాగా తయారయ్యి మా నాన్నగారికి నన్ను చూసుకుని అయ్యో ఇది నా బిడ్డ అని ప్రౌడ్గా ఫీల్ అయ్యేంత వరకు తెచ్చారంటే అది ఆయన గ్రేస్. కంప్లీట్లీ అండి. ఏ చిన్న విషయం అయినా కానీ హాస్పిటల్ దగ్గర నుంచి, ఇంటి దగ్గర నుంచి, రిలేషన్షిప్ దగ్గర నుంచి ఏది కావాలనుకున్నా కానీ. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఒక సేయింగ్ చదివాను, పర్షియన్ సేయింగ్ అనమాట. అందులో ఏం రాస్తుందంటే, నీ లైఫ్ లో నువ్వు ఏది కావాలంటే అది అది అలా జరుగుతోందనుకో, అది భగవంతుడి సంకల్పం. కానీ నువ్వు ఏది కావాలో అది నీకు దక్కట్లేదు, నీకు జరగట్లేదు. నేను మెటీరియలిస్టిక్ పరంగా చెప్తున్నాను, ఇది మనం స్పిరిచువల్ గా కూడా అన్వయం చేయించుకోవచ్చు, నాకు అలానే అనిపించింది. సో మనకి ఏది కావాలో అది జరుగుతోంది అంటే అది భగవంతుడి సంకల్పం. మనకి ఏది కావాలో అది జరగలేదు అనుకోండి, అది ఎందుకు జరగట్లేదంటే అప్పుడు నిన్ను భగవంతుడు కాపాడుతున్నాడు. సో మనకి జరగాల్సింది అన్నప్పుడు అది సంకల్పం జరుగుతోంది. మనకి ఏదైతే జరగకూడదు అనుకుంటున్నామో అప్పుడు అది మనల్ని భగవంతుడు ఆ క్షణంలో కాపాడుతున్నాడు. అది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే అది నా కేసులో కరెక్ట్. ఎలా అంటే, నేను మీకు ఇందాక మెడిసిన్ దాని గురించి చెప్పాను కదండి, ఆ రోజు ఇంటికి వచ్చి మా అమ్మ వాళ్ళకి నేను మెడిసిన్ చేస్తానని చెప్తే, ఫస్ట్ మమ్మీ డాడీకి అయితే ఇనిషియలీ, ఇప్పుడు నార్మల్ గా ఏదన్నా మంచి జాబ్, నెలకి 4 లక్షలు వచ్చే జాబ్ వదిలేసి రిజైన్ చేసి ఇంటికి వస్తే ఏ తల్లిదండ్రులకైనా అదేంటి ఇలా మాట్లాడుతుందని అనుకుంటారు. అది 2011లో జరిగింది. నేను 2011లో నా జాబ్ రిజైన్ చేశాను. ఇప్పుడు మెడిసిన్ చేయాలంటే ఏం చేయాలి అంటే, మళ్ళీ 10th చదవాలి, మళ్ళీ 11th 12th ఇంటర్మీడియట్ చదవాలి, మళ్ళీ ఎంట్రన్స్ రాయాలని చెప్పారు. సో అప్పుడు ఓకే అని లండన్ కి షిఫ్ట్ అయ్యి, ఇక్కడ ఒక హాస్పిటల్ లోపల హెల్త్ కేర్ అసిస్టెంట్ అని అంటే, ఇంకా ఆ హాస్పిటల్లో అది లోవెస్ట్ క్యాడర్ అనమాట. హెల్త్ కేర్ అసిస్టెంట్ అంటే వాళ్ళకి మెడికల్ క్వాలిఫికేషన్స్ ఉండవు, వాళ్ళు జస్ట్ పేషెంట్స్ కి సేవ చేస్తారు. వాళ్ళకి నెలకి 800-900 pounds నామినల్ సాలరీ ఉంటుంది. అలాంటి జాబ్ లో జాయిన్ అయ్యి, ఎందుకు అంటే నాకు ఆ హాస్పిటల్ సెట్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అని నా అప్లికేషన్ లో నేను పెట్టుకోవాలి. సో ఆ బ్యాంక్ ఉద్యోగం వదిలేసి వచ్చి ఆ జాబ్ తీసుకున్నాను. తీసుకొని 2011లో ఫస్ట్ అప్లై చేశాను మెడిసిన్, రిజెక్ట్ అయిపోయింది. ఆల్ 4 universities నన్ను రిజెక్ట్ చేశాయి ఫస్ట్, ఎందుకంటే వీసా నాకు పర్మనెంట్ వీసా లేదు, అందుకు రిజెక్ట్ చేశారు. ఆ పర్మనెంట్ వీసా కూడా మళ్ళీ లాస్ట్ టైం అప్లై చేసినట్టు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే దాన్ని ఐఎల్ఆర్ అంటారు. అది ఉంటే నా, సో అది ఉంటే అసలు మేజర్ బెనిఫిట్ ఏంటంటే, నా ఫీజు ఒకవేళ నాకు మంచి ర్యాంక్ వస్తే, స్కాలర్షిప్ వస్తే నా ఫీజు గవర్నమెంట్ కడుతుంది. ఒక్క సెకండ్. యా, సో ఆ వీసా ఉంటే నేను హోమ్ స్టూడెంట్ లాగా క్వాలిఫై అవుతాను. మన దగ్గర ఇప్పుడు డొమిసైల్ అంటారు కదా ఇండియాలో, లోకల్ స్టూడెంట్ లాగా. సో 2011లో నేను ఒక డిప్లొమా చేశాను ఆ జాబ్ చేసుకుంటూ. ఆ డిప్లొమా ఏంటంటే, లాస్ట్ 5 years నాకు అప్పటికే 31 years, లాస్ట్ 5 years ఫుల్ టైం ఎడ్యుకేషన్లో లేకపోతే ఆ డిప్లొమా చేయాలి. సో ఆ డిప్లొమా చేశాను. డిప్లొమా చేసిన తర్వాత నా 10th మళ్ళీ అన్ని సబ్జెక్ట్స్ రాశాను. ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మన దగ్గర బైపీసీ తీసుకుంటారు, ఇక్కడ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు మ్యాథ్స్ కూడా తీసుకోవాలి. అది తీసుకున్నాను, అది రాశాను. కానీ ఎంట్రన్స్ నా వల్ల అవ్వలేదు. ఆ అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయి కానీ నాకు టైం సరిపోయేది కాదు. 2011లో రాశాను, 2012లో కూడా రాశాను, రాలేదు. 2013లో కూడా రాశాను. అయితే 2013లో ఎంట్రన్స్ రాసే ముందు ఇండియాకి వెళ్ళాను. ఇండియాకి వెళ్ళినప్పుడు నాన్నగారిని కలిశాను. అయితే నాన్నగారిని కలిసినప్పుడు నాన్నగారు నాతోటి, ఐ మీన్ మళ్ళీ సేమ్ సైలెంట్ కాన్వర్సేషన్. మాకు, మేము కూర్చున్నాము, కూర్చొని నాన్నగారిని చూస్తున్నాను. నాన్నగారిని చూస్తున్నప్పుడు ఆ కళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి బాగా. అది ఏంటి అంటే, గురువు మీద నమ్మకం చాలా ఉంది కానీ మనలో ఉన్న మనస్సు మాయ మనల్ని చాలా సార్లు, ఇట్ విల్ ట్రై టు డైవర్ట్ అస్, మనకు ఆ ఫేత్ ని షేక్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఆ టైంలో నేను అది ఫైట్ చేస్తున్నాను. ఐ వాజ్ గోయింగ్ త్రూ దట్, నా మనసు నా మైండ్ నన్ను వీక్ చేయడానికి ట్రై చేయటం, అట్ ద సేమ్ టైం నాన్నగారి గ్రేస్ నన్ను మనలో చాలా మందికి చాలా విషయాలలో ఈ బ్యాటిల్ జరుగుతూ ఉంటుంది లోపల. మనకే తెలుస్తుంది మన మైండ్ మనల్ని మన ఫేత్ ని షేక్ చేయడానికి ట్రై చేస్తుంది అని. ఈ బ్యాటిల్ జరుగుతూ ఉంది ఆ టైంలో నాన్నగారు అసలు ఎవరితోనూ మాట్లాడుతున్నారు, సడన్ గా నా వైపు చూసి సంకల్ప బలం చాలా గొప్పది, సంకల్పం గట్టిగా ఉంటే మనం ఏమనుకుంటున్నామో అది తప్పకుండా నెరవేరుతుంది అని ఖచ్చితంగా చెప్పారు. అసలు ఆ కళ్ళల్లో కళ్ళు చూసి నా సంకల్ప బలం గొప్పగా ఉండాలి. సో అది ఎలా అనిపించిందంటే ఆ టైంకి నా ఫేత్ ఎలా షేక్ అవుతుందంటే, 3 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాను, ఇంట్లో వాళ్ళందరికీ మెడిసిన్ చేస్తానని చెప్పాను, అందరికీ మెడిసిన్ చేస్తాను అంటున్నాను, 3 ఇయర్స్ అయింది అది అట్లా చెప్తున్నాను నేను, అది ఇంకా ముందరికెళ్ళట్లేదు, నా మీద నేను సెకండ్ గెస్సింగ్ స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు నాన్నగారు అసలు ఆ ఒక్క మాటతోటి నాకు అసలు ఎంత బలాన్ని ఇచ్చారంటే, అప్పుడు వెళ్ళి నేను ఆ చేసే జాబ్ కూడా మానేసి 2 మంత్స్ డైలీ మ్యాక్సిమం 10 to 11 అవర్స్ జస్ట్ ఆ ఎంట్రన్స్ కోసమే ప్రిపేర్ అయ్యాను. ఆ జాబ్ కూడా ఆ అన్నయ్య అన్నాడు, నువ్వు చదువుకో, నేను నిన్ను సపోర్ట్ చేస్తాను, తప్పకుండా సపోర్ట్. నాకు ఇంకొకటి, నాకు అసలు భగవంతుడు ఫ్యామిలీ సపోర్ట్ చాలా చాలా, మా అమ్మ కానీ మా నాన్న కానీ పాత భక్తులకు కానీ ఉషక్ కానీ అందరికీ తెలుసు, ఆ మన సంకల్పానికి తగ్గట్టు చుట్టూ ఉండే ఆ సర్కమ్స్టాన్సెస్ ని కూడా ఇంత బాగా సరిచేస్తాడంటే దేవుడు, మీరేం కష్టపడనక్కర్లేదు. ఏదన్నా మనసులో మీకు ఏదన్నా జరగాలనుకోండి, అది చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ, మీకు ఆ సంకల్ప బలం ఉంటే, మీరు చెయ్యాలని అనుకుంటే. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక జ్యోతిష్కులు ఎవరో మా అమ్మ నాన్నకి చాలా తెలిసిన వాళ్ళు మా అమ్మ నాన్నకి చెప్పారు, మీ అమ్మాయికి ఎడ్యుకేషన్ లేదు, మీ అమ్మాయి చదవదు, ఫ్యూచర్లో కూడా లేదు. ఆ చెప్పిన ఆయనే ఇవాళకి మా అమ్మ నాన్నతో అసలు ఆశ్చర్యపోతారు, అసలు ఇలా ఎలా జరిగింది, ఇది గురువు గ్రేస్ లేకుండా ఆయన చెప్పేవన్నీ జరుగుతాయి అంటారు. ఆయన దగ్గర కళ ఉంది, ఆయన దగ్గర విద్య ఉంది, దానికి డెఫినెట్లీ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. కానీ అలా చెప్పిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేలాగా నా లైఫ్ జరిగింది అంటే అది గురువు యొక్క గ్రేస్. ఆ గురువు యొక్క గ్రేస్తోనే సంకల్ప బలం వస్తుంది. నాన్నగారు అప్పుడు చెప్పినప్పుడు ఏదో నాకు సంకల్ప బలం వచ్చిందని కాదు, ఆయన చెప్పిన మాటలతోటి ఆ వేవరింగ్ అయ్యే మైండ్ సైలెంట్ అయిపోయింది. అది సైలెంట్ అయిపోయి అది ఏం చేయాలి అని అసలు గురువు యొక్క వాక్కే మీకు మార్గదర్శకం అవుతుంది. మీరేం చేయాలి, మీరేం చేస్తే మీకు ఆ సంకల్ప బలం నెరవేరుతుంది, ఆ సంకల్ప బలం గట్టి పడుతుంది. ఇంకా అది వెళ్ళి ఎంట్రన్స్ రాశాను. అదే ఇయర్ 4లో 3 యూనివర్సిటీస్ హ్యావ్ యాక్సెప్టెడ్ మీ. ఆ తర్వాత ఇప్పటికీ స్కాలర్షిప్ కానీ ఫీజ్ కానీ మెరిట్ స్టేటస్ మెయింటైన్ చేసుకుంటే వాళ్లే ఇస్తున్నారు. సో నేను అంటూ నేను చేసింది, ఇప్పుడు నేను వెనకాలకి తిరిగి చూసుకుంటే నా ఎఫర్ట్స్ ఎప్పుడైతే ఇంకా నా వల్ల కాదు నాన్న, నా వల్ల కాదు భగవాన్ అని నేను ఎక్కడెక్కడైతే వదిలేశానో, ప్రతిసారి విసుగు లేకుండా ఆయన అక్కడి నుంచి పికప్ చేసుకుని మొత్తం ఎవ్రీ టైమ్ ప్రతి క్షణం ప్రతి జాబ్ ఆయనే చేశారు. నా పిల్లల విషయంలో కానీ నా లైఫ్లో ఈవెన్ నాకు 2013 నేను చెప్పాను, ఐ వాజ్ గోయింగ్ త్రూ రఫ్ పర్సనల్ సిచ్యువేషన్ 2009లో. అట్లా 2014లో మా అమ్మ నాన్న బాగా బాధపడేవారు, అయ్యో ఇప్పుడు ఎస్పెషలీ ఇండియన్ పేరెంట్స్, అమ్మాయి మా తర్వాత తను ఎవరు చూసుకుంటారు, తనకి పెళ్లి చేసుకుంటే తనకు లైఫ్, తనకు పిల్ల పాపలు, తనకి ఒక హస్బెండ్ ఇలా ఉండి చూసుకోవాలని మా అమ్మ నాన్నకు ఆశ. నేను ఖచ్చితంగా మళ్ళీ పెళ్లి చేసుకోను అని మా అమ్మకి 2009-2010లో నేను నాకంటూ ఇలాంటి లైఫ్ ఉండదు మా, నువ్వు నన్ను ఇలానే యాక్సెప్ట్ చేయాలి, అదే నేర్చుకోవాలి అని చెప్పిన నాకే 2014లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇప్పుడు మా వారిని నేను ఫస్ట్ టైం అక్కడ కలిశాను జనవరిలో. ఆ తర్వాత నాకు ఒక ఫ్యామిలీ ఉండాలి, నాకు పిల్లలు, అసలు ఆ ట్రాన్సిషన్ ఎలా జరిగింది అను, ప్లస్ మా వారి పేరు శివ, అది కోయిన్సిడెన్సా లేకపోతే భగవంతుడు నా కోసం చూస్ చేసిన హస్బెండ్ ఎందుకంటే మా అమ్మ నాన్న నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో, మా నాన్నగారు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో, అసలు ఎంత పేషెన్స్ గా చూసుకుంటారో, చేతులెత్తి నమస్కరించవచ్చు మా ఆయనకి. ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ కానీ నా ఇంటర్వ్యూస్ కానీ నాకు ఇప్పుడు భగవాన్, ఇప్పుడు నాన్నగారు నాకు చెప్పారు భగవాన్ ఎప్పుడు నీతోనే ఉంటారని, నాకు ఆయనలోనే భగవాన్ కనిపిస్తారు. ఎందుకంటే ప్రతీది ఈవెన్ నేను ఇప్పుడు మండే టు ఫ్రైడే కోవిడ్ వల్ల ఇంట్లో ఉండట్లేదండి, నేను అక్కడ వేరే ఫ్లాట్ లో ఉండి హాస్పిటల్కి వెళ్తాను. ఆయన విసుక్కోకుండా ఇద్దరు పిల్లల్ని రెడీ చేసి రోజు డ్రాప్ చేసి వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళకు ఫుడ్ పెట్టి, ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకుంటున్నారు అందులో గొప్పతనం ఏముందని అనుకోవచ్చు, కానీ ఆ పేషెన్స్ ఇంత జరిగాక నేను ఇంటికి వచ్చాక కూడా నువ్వెందుకులే, నేనే డిన్నర్ చేస్తాను, నువ్వు అలసిపోయి వచ్చావు కదా, నువ్వు షిఫ్ట్ చేసి వచ్చావు కదా, అలాంటి లైఫ్ పార్ట్నర్ని నాకు ఇచ్చినందుకు. ఎందుకంటే నాకు కొద్దిగా టెంపర్ ఎక్కువ, నేను ఇప్పటికీ ఒప్పుకుంటున్నాను, నేను ఇంకా దాని మీద వర్క్ చేస్తున్నాను. నా టెంపర్ని కూడా హ్యాండిల్ చేసుకుంటూ అంత సైలెంట్గా ఉన్న నాకు పార్ట్నర్ని ఇచ్చారు. అసలు చెప్తారు కదా, మనం ఏమీ అడగకపోయినా నాకు అసలు నాకు అన్నిటికంటే నచ్చేది ఏంటి అంటే, మా వెడ్డింగ్ ఫస్ట్ మేము మాలలు మార్చుకుంది నాన్నగారి ప్రెజెన్స్లో, అది అరుణాచలంలో. అరుణాచలంలో అది ఎందుకు స్పెషల్ అంటే, నేను చిన్నప్పుడు నాన్నగారితో ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళాను. నాకు అరుణాచలాన్ని పరిచయం చేసింది, భగవాన్ని పరిచయం చేసిందే నాన్నగారు. భగవాన్పై ఇష్టం కలిగించి, భగవాన్పై ప్రేమ కలిగించింది కూడా నాన్నగారు. నన్ను చేయి పట్టి రమణాశ్రమంలోకి తీసుకెళ్లారు, విరూపాక్ష గుహ చూపించారు. అప్పట్లో ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ జరిగింది నాకు. నాకు పెద్దగా దాని గురించి మెమరీ అది లేకుండా చేశారు, అది నాన్నగారే చేశారని మా మమ్మీ అంటూ ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ చెప్పిన దాని ప్రకారం అక్కడ నేను స్పిరిచువల్ ట్రాన్స్ లోకి వెళ్ళాను, వెళ్ళి ఒక భక్తులతో ఎవరితోనో మాట్లాడాను. ఆ తర్వాత నాన్నగారు మా అమ్మకి స్ట్రిక్ట్ గా చెప్పారు, వాణి పెద్దగా అయ్యేంత వరకు స్పిరిచువాలిటీ గురించి భక్తి గురించి వాణి దగ్గర మాట్లాడొద్దు అని. సో ఐ థింక్ డెస్టినీ, ఐ డోంట్ నో మీలో ఎంత మందికి జాతకాలు కానీ డెస్టినీ గురించి కానీ నమ్మకం ఉందో నాకు తెలీదు, బట్ నాకు ఒకటి తెలుసు, ఒకటే ఒకటి తెలుసు, దానివల్లే నా లైఫ్ ఇప్పటివరకు ఇంతవరకు వచ్చింది. గురువు మీద నమ్మకం, అచంచలమైన నమ్మకం, అది అసలు షేక్ కాకుండా. అంటే మోక్షం ప్రాప్తి కోసం అని కానండి, రియలైజేషన్ కానండి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. అసలు విచారణ ఉంది, భక్తి ఉంది, నవవిధ భక్తులు ఉన్నాయి, అందరికీ ఏది సూట్ అవుతాయి. కానీ మీలో ఎవరికైనా శరణాగతి నచ్చితే, ఆ శరణాగతిని ఫాలో అవ్వడానికి మీరు స్ట్రగుల్ అవుతుంటే, మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, అసలు శరణాగతిలో మనం స్ట్రగుల్ అవుతున్నామంటేనే మన జర్నీ సక్సెస్ఫుల్ అవుతుంది అని. ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి శరణాగతిలో, ఇట్స్ నాట్ అన్ ఈజీ పాత్. మన మీద మనకే డౌట్ వస్తుంది, మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనే డౌట్ కూడా రావచ్చు. బట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ గురువు పాదాలని మీరు గట్టిగా పట్టుకోండి. అసలు నాన్నగారిని డ్రైవింగ్ సీట్లో పెట్టి మీకు, హలో
వాణి వాణి చెప్పమ్మా, నీట్గా
అనిపిస్తుంది. మీ గురువు పాదాలని పట్టుకుని మీరు ఆ జర్నీ చేసినంత వరకు మీకు ఇనిషియలీ సక్సెస్ వస్తుందా లేదా మీరు అసలు ఐడెంటిఫై అవుతున్నారు. ఇప్పుడు నాకు ఎట్లా ఉండేదంటే, నేను బాగా ఎఫర్ట్స్ చేసేదాన్ని. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా అమ్మాయి పెద్దమ్మాయి ఈ మధ్య తనకి నేను చాలా స్ట్రాంగ్ అనే నమ్మకం అనమాట. షీ ట్రైస్ టు లిఫ్ట్ ఒక 40 కేజీ ప్యాకెట్ ఏదో తను లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో నేను వద్దు వద్దు అని తను చెప్తున్నాను, యూ విల్ హర్ట్ యువర్ సెల్ఫ్, వద్దమ్మా దెబ్బ తగిలించుకోవద్దు అని. సో మా ఆయన చెప్పారు దాన్ని ట్రై చేయని, అది ఎంత ఒక 5 మినిట్స్ ట్రై చేస్తుందేమో, ఆ తర్వాత అదే వదిలేస్తుంది దానికి అర్థమైపోతుందని. సో మన ఎఫర్ట్స్ కూడా ఒక 5 ఏళ్ళ అమ్మాయి 40 కేజీ ప్యాక్ ఎత్తే దానిలానే ఉంటాయి. మన లైఫ్ లో మనం ఎన్నో ఎఫర్ట్స్ పెడతాము, అది ఫ్రూట్ఫుల్ అవ్వదు. ఎందుకంటే అది ఫ్రూట్ఫుల్ అవ్వట్లేదు అని మనం ఆయనకు వదిలేసిన నెక్స్ట్ క్షణం ఆయన అది పికప్ చేసేసుకుంటారు. ఒక తండ్రి లాగా, పేరెంట్ లాగా దగ్గరుండి చూసుకుంటారు ప్రతి చిన్న విషయం అండి, ప్రతి చిన్న విషయం. నాకు నేను చాలా లక్కీ, మా ఇంట్లో స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ఉండేది, మా మమ్మీ వల్ల నాకు ఆ ఇంట్లో ఆ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ఏర్పడింది. సో మా అమ్మ చెప్పే సత్సంగాలు కానీ, మీరు యాక్చువల్లీ అందరూ నన్ను, నాకు కొంతమంది భక్తులు చెప్పారు నీకేంటి యూఆర్ చాలా లక్కీ, మీ మమ్మీ సత్సంగాలు చెప్తారు కదా అని. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే నేను యాక్చువల్లీ మా అమ్మ సత్సంగాలు ఇప్పటి వరకు అటెండ్ అవ్వలేదు కొన్ని వర్క్ కమిట్మెంట్స్ వల్ల. సారీ ఐ థింక్ నేను మ్యూట్ అయిపోయాను, చూసుకోలేదు.
యా యా, అంటే 1 మినిట్ బ్యాక్ ఏనమ్మా, లైక్ యా యా, మమ్మీ సత్సంగాలు వినలేదు అన్నావు అక్కడ దాకా వచ్చింది.
మమ్మీ సత్సంగాలు ఎప్పుడు నేను వినలేదు. యాక్చువల్లీ ఇది చాలా, ఇట్స్ అ వెరీ ఫనీ థింగ్, ఎందుకంటే నాకు చాలా చెప్తారు మా మమ్మీ సత్సంగాలు చాలా బాగుంటాయి, తప్పకుండా వినమ్మా నువ్వు మమ్మీ సత్సంగాలు చాలా బాగుంటాయని. నేను మా అమ్మ నేర్పిస్తూ ఉంటాను, ఏంటి నెక్స్ట్ పెద్ద గురువు అయిపోతావా ఏంటి మా సత్సంగాలు బాగా చెప్తున్నావు అంట కదా అని. ఫర్ సమ్ ఆఫ్ ది అదర్ రీజన్ నాకు నాకు శ్రవణం అంతగా నచ్చదు. అంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, నా పర్సనల్ మట్టుకు నేను శ్రవణం ఎక్కువగా ఎందుకు చెయ్యను అంటే నాది చాలా అనలిటికల్ మైండ్. సో నేను ఏదైనా విషయం వినగానే నాకు దాన్ని అనలైజ్ చేయటం, ఇది కరెక్టా, ఇది లాజికేనా, ఇది కాదా అని అనవసరంగా మా అమ్మని ఇబ్బంది పెడతానేమో వినేసి, ఇలా ఎందుకు చెప్పావు, అలా ఎందుకు చెప్పావు, ఇదెందుకు మా అమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టావు అనేది నేను యూజువల్లీ మా మమ్మీని అంటూ ఉంటాను, మమ్మీ ఇలా చెప్పాలి నువ్వు అలా చెప్పాలి అని. ఇవాళ మాట్లాడే ముందు కూడా కాంటెంట్ ఏదన్నా ప్రిపేర్ చేసుకున్నావా, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నువ్వు అని మా అమ్మ అడిగింది. అమ్మ అడిగితే నేను అన్నాను ఏ కంటెంట్ ఏముంది, నా లైఫే కంటెంట్, నా జీవితంలో జరిగిన ప్రతి ఒక్క అనుభవమే నా కంటెంట్ అని. ఎందుకంటే నేను జీరో, నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఐఆమ్ అ జీరో, నేను శూన్యం, ఉన్నదంతా ఆయనే ఉన్నాడు, ఆయనే ఉన్నాడు. ఎక్కడ చూసినా కానీ, ఎవరిలో చూసినా కానీ, నచ్చని మనుషులో అయినా, నచ్చిన వాటిలో అయినా, ఏ చోటైనా కానీ ఆయనే ఉన్నాడు. ఆ ఎరుక నాకు ఎప్పుడైతే వచ్చిందో అలా అని, ఆ ఎరుక నాకు 24 అవర్స్ ఉండదండి. నేను ఇది కూడా ఒప్పుకుంటున్నాను, చాలా బాగా, నేను వెరీ వెరీ ట్రాన్స్పరెంట్. సారీ, ఆ ఎరుక నాకు 24/7 ఉంటుందా అంటే ఉండదు. కానీ నాకు అవసరం అయినప్పుడు ఆ ఎరక వస్తుంది. ఎప్పుడైతే నాకు లోపల నుంచి ఇమీడియట్లీ ఆ వాయిస్ వచ్చేస్తుంది, ఇది నీకెందుకు, నీ వల్ల కాదు కదా, నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, నీ యొక్క ప్రమేయం ఏమీ లేదు ఇందులో. సో నువ్వెందుకు ఇందులో, నువ్వు ఎఫర్ట్స్ పెడుతున్నావు కూడా అది నిజం కాదు, నువ్వు ఎఫర్ట్స్ పెడుతున్నావా పెట్టట్లేదు. అసలు నేను అనేది అబద్ధం అయినప్పుడు నేను ఎఫర్ట్స్ పెట్టడం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? చేసేది కూడా ఆయనే చేసుకుంటున్నాడు, ఆయనే చేయిస్తున్నాడు. ఇంకా మీరు ఎలాంటి చిన్న చిన్న విషయాలు అడగండి, నా లైఫ్లో అన్నిట్లో ఆయనే ఉన్నాడు. అది ప్రాక్టీస్ వల్ల వస్తుందా అంటే డెఫినెట్లీ ఇనిషియల్లో కష్టం అనిపిస్తుంది. మనం అలా ఎలా, నేను ఈ శరణాగతి మార్గం గురించి మా ఆయనతో డిస్కస్ చేసినప్పుడు, ఆయనకి నాకు దీని మీద చాలా డిస్కషన్స్ మా ఆయనకి నాకు జరుగుతూ ఉంటాయి, అలా ఎలా మనం వదిలేస్తాము ఓనర్షిప్ లేకుండా. మా ఆయన హీస్ ఫ్రమ్ తమిళనాడు, ఆయనకి దేవుడు అంటే ఇష్టం, కానీ ఆయన కాన్సెప్ట్ ఏంటి, గుడికి వెళ్ళాలి, వీక్లీ 2 సార్లు గుడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి భక్తితో ఉండాలి. ఆయనకి శరణాగతి అంటే ఆయనకేమనిపిస్తుంది, ఇట్స్ ఎ లేజీ మ్యాన్స్ ఈజీ చాయిస్ అని అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ ట్రూ, నా మట్టుకు నాకు ఐఆమ్ లేజీ, ఎందుకంటే ఆ డెసిషన్ మేకింగ్ నా చేతుల్లోంచి వెళ్ళిపోయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ, ఏ విషయం జరగాలన్నా అలా అని నా యొక్క ఎఫర్ట్స్ నేను పెట్టకుండా లేను, ఎందుకంటే అది ధర్మం, అది సృష్టి ధర్మం. నేను ఇప్పుడు ఒక మదర్ని కాబట్టి ఇప్పుడు అలా అని నేను ఆయనే అన్ని చూసుకుంటారు, ఆయనే వంట చేసి మా పిల్లలకు పెడతారు, ఆయనే వచ్చి హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్స్ని చూస్తాను అని అనుకోను. ఆ సృష్టి ధర్మంలో ఈ దేహానికి ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ నేను ఫుల్ఫిల్ చేస్తాను. కానీ దాని అవుట్కమ్ ఎలా ఉంటుంది, నేను చేసే ఒక పనికి అవుట్కమ్ ఎలా ఉంటుంది అనే వరి మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఒక 90% నేను వదిలేశాను. ఏది జరిగినా కానీ కూడా, ఏ డిలే అయినా కానీ కూడా, అనుకున్నది జరిగినా జరగకపోయినా రెండు ఆయన సంకల్పాలే. సో ఈ దృఢ నమ్మకం అనేది నా లైఫ్ లో వచ్చేసింది కాబట్టి నాకు నేను ఇప్పుడు ఆ హ్యాపీనెస్ ఏంటో, ఇప్పుడు ఏదన్నా మీకు బాగా ఇష్టమైన స్వీట్ తిన్నారనుకోండి, మీ టేస్ట్ కి మీ మనసు ఎంత ఆనందపడుతుందో అదే, ఇంకా అదే 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 ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను ఎప్పుడు. అలా నేను ఇంకా నాలో చాలా వర్క్ ఉంది, నా మీద నేను చేసుకోవాల్సింది చాలా వాసనలు ఉన్నాయి తీసేసుకోవటానికి. బట్ నాకు ఒకటి మాత్రం బాగా తెలుసు, నేను ఎక్కడున్నా నేను ఏం చేస్తున్నా నా ప్రతి ఒక్క ఆలోచన నాకంటే ముందు నా మనసులో ఆయనకు తెలిసిపోతుంది. సో నేను వేరేగా నా కష్టాలు ఏమీ చెప్పుకోనక్కర్లేదు, నేను వేరేగా ఇలా ఉందని నేను ఏమీ చెప్పుకోనక్కర్లేదు, ఆయన ఎరుకలోనే ఉన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి నాకు ఇలా జరుగుతోంది, ఇప్పుడు వెళ్ళి ఎవరికైనా కష్టం చెప్పుకుంటేనే తెలుస్తుంది, ఒక ఫ్రెండ్కో, ఒక వెల్ విషర్కో, అమ్మకో, నాన్నకో, ఎవరికన్నా. కానీ నా లైఫ్ లో ఏం జరుగుతోంది అనేది ప్రతి సెకండ్ ఆయన ఎరుకలో ఉన్నారు ఆయనకి తెలుసు, కాబట్టి నా అంతటగా నేను చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. టైం ఎక్కువ చెప్పి తీసేసుకున్నాను అక్క, సారీ.
లేదమ్మా లేదురా, యు స్టిల్ హావ్ టైం, యు
ఓకే,
దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ యు, యా ప్లీజ్. యా,
సో ఇవాళ భక్తులకు ఎవరికైనా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కూడా ప్లీజ్ డూ ఆస్క్ మీ. ఐ మీన్ మీరు ఒకవేళ శరణాగతి ఫాలో అవుతూ మీకేమన్నా డౌట్స్ అనిపించినా ప్లీజ్ అడగండి. ఐ మీన్ నా జర్నీలో నేను ఫేస్ అయినవి తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇఫ్ ఎవరికైనా అడగాలనిపిస్తే మొహమాట పడొద్దు ప్లీజ్, తప్పకుండా ఇప్పుడే కాదు తర్వాత కూడా తప్పకుండా అడగొచ్చు. ఇంకొకటి నాకేమనిపిస్తుంది, సారీ,
యా కంటిన్యూ చేయమ్మా, కంటిన్యూ చేయి. ఐ మీన్ లైక్ వన్స్ యూ ఫినిష్ వి విల్, అంటే అన్మ్యూట్ చేస్తే లైక్ వి ఆర్ మెనీ పీపుల్ హియర్ కదా, అన్మ్యూట్ చేస్తే మళ్ళీ
యా యా
అయ్యారు అనుకోండి, సో ఆఫ్టర్ ది సెషన్ ఇస్ ఓవర్ వి విల్ యా యా.
కొంచెం మీరు ఎవరైనా అన్మ్యూట్ చేసుకోకండి, మేము ఇట్లా మ్యూట్ చేస్తున్నాం మధ్య మధ్యలో, మళ్ళీ మీరు అన్మ్యూట్ చేసుకోకండి.
వాణి ఫినిష్ చేశాక ఒక్కొక్కళ్ళు అన్మ్యూట్ చేసుకున్న పర్లేదు, వాణి ఫినిష్ చేశాక చేద్దామండి. యా చెప్పమ్మా.
ఓకే ఓకే, సో మెడిసిన్ లోకి వెళ్ళాను. కమింగ్ బ్యాక్ టు ది స్టోరీ, మెడిసిన్ అడ్మిషన్ వచ్చేసింది. ఆ తర్వాత ఐ గాట్ ప్రెగ్నెంట్ ట్వైస్, 2 సార్లు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఐ ఫస్ట్ టైం బ్రేక్ తీసుకున్నాను. సెకండ్ టైం ఏం జరిగిందంటే, డిసెంబర్ ఇది నాన్నగారు పాస్ అయిపోయిన టైం అనమాట. ఐ వాజ్ ప్రెగ్నెంట్ విత్ మై సెకండ్ చైల్డ్, ఇండియాకి రాలేకపోయాను. ఒక 2-3 డేస్ మైండ్ చాలా డిస్టర్బ్గా ఉండింది. చాలా మంది భక్తులకి ఇదేదో పెద్ద, నేను ఒక్కదాన్నే ఫేస్ చేసింది అయి ఉండదు. ఎస్పెషలీ నాన్నగారిని ఫిజికల్గా చూసి, ఆ తర్వాత రెగ్యులర్గా ఫిజికల్గా చూసే వాళ్ళకి ఆ ఫిజికల్ ప్రెసెన్స్ అనేది, అందరూ ఇప్పుడు నాన్నగారు చెప్పిన సబ్జెక్ట్ అదే అండి, ఫిజికల్గా లేక నామ రూప రహిత, యూనో నామాలు రూపాలు లేకుండా రహితంగా ఉంటాడు దేవుడు అనేవాడు, గురువు అనేవాడు కూడా. కానీ ఆ ఫిజికల్ ప్రెసెన్స్ని ఎంజాయ్ చేయటం అలవాటు అయిన తర్వాత డెఫినెట్లీ కష్టం. నేను అది ఈజీ అని చెప్పను. ఎప్పుడు మళ్ళీ ఇండియాకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా మళ్ళీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి అంటే, నేను ఇంకా ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇప్పుడు ఈ 2020లో 3 ఇయర్స్ కావస్తుంది అనుకుంటాను, ఇప్పటికీ నేను ఇంకా నాన్నగారి సమాధి దర్శనం అవ్వలేదు నాకు. నా రిలేషన్షిప్ అలానే ఉంది. బట్ మొన్న ఎవరో భక్తులతో మాట్లాడుతుంటే నాకేమనిపించింది, వాళ్ళకి నాన్నగారు ఇలా సబ్జెక్ట్ చెప్పారు, నాన్నగారు ఫిజికల్ ప్రెసెన్స్ నేను ఎంజాయ్ చేశాను, ఇప్పుడు నేను ఆ ఫిజికల్ ప్రెసెన్స్ ని మిస్ అవుతున్నాను, నేను నాన్నగారు సబ్జెక్ట్ కి న్యాయం చేయట్లేదు, ఆ గిల్ట్ నాకు ఉంది. బట్ అది ఫీలింగ్ అవసరం లేదనుకుంటాను, ఎందుకంటే ఫిజికల్ ప్రెసెన్స్ ఎంజాయ్ చేసిన వాళ్ళకి ఆ అలవాటు అంత తొందరగా పోదు. అందరం మిస్ అవుతాం నాన్నగారిని, ఆ ఫిజికల్ ప్రెసెన్స్ ని డెఫినెట్లీ మిస్ అవుతాం అలా నాన్నగారు బయట కూర్చున్నప్పుడు. నాకు నాన్నగారితో నా రిలేషన్షిప్ డిఫైన్ చేయాలంటే ఆయన ఓనర్షిప్, అంటే ఇప్పుడు ఎవరినన్నా మనం మన వాళ్ళు అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఏదన్నా మంచి మాట చెప్పాలనుకోండి, ఒక సంఘటన చెప్తాను మీకు. ఒకరోజు నాకు మమ్మీ ఫోన్ చేసింది, ఫోన్ చేసి తిడుతోంది, నువ్వు అలా ఎందుకు అన్నావు, అలా అనొచ్చా నువ్వు నాన్నగారిని అలా ఎందుకు అన్నావు. ఏమన్నాను నేను, నాకు అసలు ఫస్ట్ తిడుతున్నావు నువ్వు, అసలు రీజన్ ఏంటి తిట్టడానికి, ఫస్ట్ రీజన్ చెప్పు, ఫోన్ చేసి తిడుతున్నావు అలా ఎందుకు అంటే, అప్పుడే నాన్నగారిని దర్శనం చేసుకుని నేను బ్యాక్ లండన్కి వచ్చేసాను. 2013లో నేను విజిట్ చేసినప్పుడు ఈ మెడిసిన్ అడ్మిషన్ కంటే ముందు నాన్నగారు ఓపెన్ గా స్పీచ్ లో, ఇది ఎగ్జాక్ట్ టైం నాకు తెలీదు, మేబీ ఉషక్ కానీ ఎవరైనా, నాన్నగారు స్పీచ్ లోనో లేకపోతే మరి అరుగు మీద కూర్చున్నప్పుడో చెప్పారంట, వాణి నాకు చెప్పింది నేను ఇంకొక 4 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండను, ఈ దేహం 4 ఇయర్స్ లో ఛాలెంజ్ చేస్తాను, 2013లో. సో అమ్మ నన్ను తిట్టేసింది, నీకేమన్నా నీకేమన్నా తిక్క, పనికిరాని మాట్లాడి మాట్లాడుతున్నావు, ఇవన్నీ నేను నవ్వుకున్నాను, ఎందుకంటే నేను చెప్పలేదు ఈ మాట, నేను ఎప్పుడు నాన్నగారికి చెప్పలేదు. కానీ ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళ పేరు మీద పెట్టి మనం ఏదో అంటూ ఉంటాం, ఇప్పుడు ఇంకెవరికైనా చెప్పాలనుకోండి, మనం ఎవరికైనా ఏదన్నా మెసేజ్ కన్వే చేయాలి, వాళ్ళకి ఇండైరెక్ట్ గా చేయాలంటే మనకు తెలిసిన వాళ్ళ పేరు మీద ఎవరి పేరు మీద పెట్టి చెప్తాం, అది నా అనుకున్న వాళ్ళ పేరు మీద. కానీ దాని తర్వాత నాకు చాలా సంతోషం వేసింది, ఎందుకు అంటే ఇప్పుడు దట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ టు డైజెస్ట్ ఏ భక్తులకైనా కానీ, నాన్నగారి గురించి అలా మాట్లాడడం, కానీ ఆ దాన్ని డైజెస్ట్ చేసుకొని అర్థం చేసుకొని, అంటే నాన్నగారికి నా మీద అంత నమ్మకం ఉందన్న సంతోషం నాకు. అయితే మా అమ్మ వచ్చి నన్ను అసలు క్లాస్ తీసుకుంది చూడండి, ఆ రోజు నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా చెప్తావు అంటే, నేను తర్వాత మా అమ్మని శాంతింపజేసి, లేదే అమ్మ నేను అలా ఏం చెప్పలేదు, నాకు నాన్నగారు నా దగ్గర అంత చనువు ఉంది నాన్నగారికి, నాకు నాన్నగారి దగ్గర అంత చనువు ఉంది నా పేరు మీద చెప్పి, ఎందుకంటే ఇంకెవరైనా భక్తులైతే పాపం బాధపడదురేమో, నేను నాన్నగారి గురించి అలా అనలేదు. అయితే అదొక స్కాండల్ లాగా అయిపోయింది, అదేంటి వాణి ఇలా అనేసింది నాన్నగారు.
సో అంటే నాన్నగారు యాక్చువల్ గా చాలా సందర్భాల్లో రా యాక్చువల్ గా మనం మాట్లాడింది ఏమి చెప్పరు, అంటే నువ్వన్నట్టు ఐ మీన్ నాన్నగారి మాటను యాజ్ ఇట్ ఈస్ గా అన్ని సందర్భాల్లోని తీసుకోవడానికి ఉండదమ్మా, అంటే భక్తులకి తెలియక అది గ్రాస్ గా తీసుకుని అలా అనుకోవచ్చు, కానీ ఆయన నువ్వన్నట్టు ఆయన కన్వే చేద్దాం ఏదైనా చేద్దాం అనుకున్నది ఎవరి మీద వంపు పెట్టుకోవచ్చు చాలా.
ఎగ్జాక్ట్లీ నేను చెప్పాలనుకునేది నా అందుకే అంటున్నాను, నా రిలేషన్షిప్ డిఫైన్ చేయడానికి నాన్నగారితో చెయ్యాలంటే ఈ ఒక్క ఇన్సిడెంట్ సరిపోతుంది. అసలు ఎక్కడో నేనున్నాను, నేను చెప్పానా చెప్పలేదా అనేది అది సెకండరీ, కానీ నాకు నన్ను అడిగావు ఇప్పుడు మీ గురించో ఉషక్క గురించో నేను ఎవరికన్నా ఏదన్నా చెప్పాలనుకోండి, ఫస్ట్ నేను ఉషక్కని అడగాలి, అక్క ఇలా చెప్పొచ్చా పోని, మీ రెఫరెన్స్ ఇవ్వచ్చా. కానీ నా గురువుకి నా మీద అంత చనువు ఉంది. సో నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒక మంచి విషయమే కానీ, నేను చెడు అని అనట్లేదు, ఆ అలాంటి విషయం భక్తులకు ఆయన మొదటి నుంచే ఇండికేషన్ ఇస్తూ వస్తున్నారు, భక్తుల్ని ప్రిపేర్ చేయాలి. నా ప్రిపేర్ చేయడానికి నా ఫిజికల్ ప్రెసెన్స్ ఎప్పుడూ ఉండదు, నా ఫిజికల్ ప్రెసెన్స్ లేకపోయినా కానీ మీరందరూ ఇలానే ఉండాలి, ఇదే స్పిరిచువల్ పార్ట్ లో ఉండడానికని ఆ మెసేజ్ కన్వే చేయటానికి నన్ను ఉపయోగించుకున్నారు. అసలు దాన్ని పట్టే నాన్నగారికి నా మీద ఎంత ప్రేమ, ఎంత చనువు ఉంది. ఇప్పుడు అంత చనువుగా మనం ఎవరిని తీసుకుంటామండి? మన ఇంట్లో వాళ్ళని కాకపోతే, మనకు దగ్గరైన వాళ్ళని కాకపోతే అంత చనువుగా ఎవరితో ఉంటాం మనం?
అవును,
అసలు పర్మిషన్ లేకుండా కూడా నేను మిమ్మల్ని, ఇప్పుడు నేను ఉషక్కనే ఉందనుకోండి, నేను ఉషక్కనే, ఉషక్క ఇలా అంది మీరు చేస్తారా చేయరా అని ఉషక్కను అడగకుండానే నేను ఉషక్కని ఎగ్జాంపుల్ తీసుకుని ఉంటే నాకు ఉషక్క మీద ఎంత ఓనర్షిప్ ఉండాలి? అది ఉంటే తప్పితేనే నేను ఆ మాట చెప్పలేను. సో నన్ను ఎవరైనా నాన్నగారితోటి మీ రిలేషన్షిప్ డిఫైన్ చేయమని అడిగితే, దట్ ఈస్ ద డిఫైనింగ్ మూమెంట్, నాకు నా గురువుకి ఉన్న డిఫైనింగ్ మూమెంట్ అదొకటి. ఎందుకంటే నా గురువుకి నా మీద అంత నమ్మకం ఉంది, అలానే నాకు నా గురువు మీద అంతే నమ్మకం ఉందా లేదా, ఆ నమ్మకాన్ని నేను రోజు రోజుకి పెంపొంది. శరణాగతి అనగానే ఇనిషియలీ శరణాగతిలో అసలే రెస్పాన్సిబిలిటీ ఉండదు, డెసిషన్ మేకింగ్ మన చేతుల్లో ఉండదు, ఎంతో ఈజీ, ఏం చేయనక్కర్లేదు, పూజలు చేయనక్కర్లేదు, పునస్కారాలు చేయనక్కర్లేదు. ఆ మైండ్ మనల్ని ట్రిక్ చేస్తుంది. అది అది చాలా చాలా విషయాల్లో నేను ఆ ట్రాప్ లో పడ్డాను కూడా. అంటే ఇప్పుడు ఏదైనా చిన్న విషయం ఏదైనా చేయాలనుకోండి, ఇప్పుడు దేవుడి గుళ్ళోకి వెళ్తున్నాము, నేను అంటే చాలా చిన్న చిన్న విషయాలు చెప్తున్నాను మీకు, అంటే ఎలా ఉంటుందనేది. మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఉన్నప్పుడు దాని యొక్క ధర్మాల్ని పాటిస్తూ మైండ్ని మాత్రం లోపలికి తొయ్యగలిగి అలా స్టేబుల్ గా ఉండగలిగే శక్తి డెఫినెట్లీ శరణాగతికి ఉంది. అది నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అలా అని అందులో కొన్ని పిట్ ఫాల్స్ కూడా వస్తాయి. ఆ పిట్ ఫాల్స్ ని ఐడెంటిఫై ఎక్కడ మనం చేయగలము, అక్కడ తప్పు జరగవచ్చు అని ఎక్కడ ఐడెంటిఫై చేయగలం అంటే అది గురువు గ్రేస్ తోనే. ఆ ఎరుక మనకి ఇమీడియట్లీ తెలిసిపోతుంది. ఒక మీకు ఒక ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది నాతో జరిగింది. నేను ఎస్ఎస్సి అంటే స్టూడెంట్ సెలెక్టెడ్ కాంపోనెంట్ అని ఒక ఎస్సే అనమాట, ఒక అసైన్మెంట్ నేను సబ్మిట్ చేయాలి యూనివర్సిటీలో ఉన్నప్పుడు, నేను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకుంటాను సబ్మిట్ చేయాలి. సో ఒక వైట్ ప్రొఫెసర్ ఉన్నారు. నేను వైట్ అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ టు సే వాళ్ళు, వాళ్ళ పద్ధతులు వేరేగా ఉంటాయి మన ఇండియన్స్ కంటే కూడా. సో ఆవిడ ఒక లెక్చర్ చెప్తున్నారనమాట. లెక్చర్ చెప్తుంటే ఆ లెక్చర్లో ఒక స్లైడ్లో ఆవిడ ఏదో చూసుకోకుండా తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో లెక్చర్ నడుస్తూ ఉంది, ఆవిడ అడిగారు ఎనీ క్వశ్చన్స్ అని. సో నేను హ్యాండ్ రేస్ చేసి ఆనెస్ట్లీ ఆవిడ తప్పును ఎంచుదామని కాదు, నాకు నేను నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాబట్టి నాకు డౌట్ ఉండింది, నేను అది అడిగాను. సో అదొక బేసిక్ మిస్టేక్ అవడంతో 300 మంది స్టూడెంట్స్ ఉన్నాము ఆ లెక్చర్ హాల్లో. అనుకోకుండా దట్ క్రియేటెడ్ రిపుల్ ఆఫ్ లాఫ్టర్ కొంతమంది స్టూడెంట్స్లో. దాంతో ఆవిడ దాన్ని చాలా పర్సనల్గా తీసుకున్నారు. అది నేను ఆవిడకి అపాలజైజ్ చెయ్యాల్సింది ఆ తర్వాత. అది నా మైండ్ కూడా అక్కడ నన్ను ట్రిక్ చేసింది. నా మైండ్ నేను తనకి అక్కడ అపాలజైజ్ చేయలేదు. ఆ తర్వాత లెక్చర్ అయిపోయింది. ఈ ఎస్సేకి ఏం చేస్తారంటే ప్రతి 7 to 8 స్టూడెంట్స్కి ఒకళ్ళని సూపర్వైజర్గా ఇస్తారు. సో కర్మ అనేది ఎలా వర్క్ చేస్తుందంటే, నాకు సూపర్వైజర్గా ఆవిడ వచ్చింది 6 మంత్స్ తర్వాత ఈ ఎస్సే చేయటానికి. అయితే అప్పట్లోనే నేను కొద్దిగా ఫ్రిక్షన్ నోటీస్ చేశాను. ఒక ఇంట్రొడక్షరీ సెషన్లో మేమందరం కూర్చున్నాము, ఆవిడ దాన్ని మనసులో పెట్టుకున్నారని నాకు అర్థమైపోయింది. నేను 3 times ఎస్సే రాస్తే, యూజువల్లీ ఆ ఎస్సే ప్రతి ఇయర్ నాకు డిస్టింక్షన్ వస్తుంది, నేను 3 times ఎస్సే రాస్తే నన్ను 3 times ఆవిడ ఫెయిల్ చేశారు. సో ఇక్కడ బ్రిటన్ యూనివర్సిటీస్లో దేర్ ఇస్ నో అపీల్, యూ కెనాట్, మనం క్వశ్చన్ చేయలేము అకాడమిక్ జడ్జ్మెంట్ని. మీరు ఎప్పుడు కూడా అకాడమిక్ జడ్జ్మెంట్ని, ఇప్పుడు మనకి ఇండియాలో రీకౌంటింగ్ లాగా, రీమార్కింగ్ లాగా ఇక్కడ ఆప్షన్సే లేవు యూనివర్సిటీలో. సో మీరు ఒకసారి ఎగ్జామ్ రాసిన, మీరు ఒకసారి ఏదైనా చేస్తే, ఎందుకంటే వాళ్ళు ఒక్కటే పర్సన్తో చేయించరు, ఇద్దరు ముగ్గురుతో చేస్తారు. కానీ ఎస్సేకి ఆవిడ ఒక్కరే సూపర్వైజర్ అనమాట ఈ కాంపోనెంట్కి. ఆవిడ నన్ను 3 times ఫెయిల్ చేశారు. ఫస్ట్ టైం అయితే నేను మేబీ నిజంగా నేను కరెక్ట్గా రాయలేదేమో, టాపిక్ మీద నాకు అంత అవగాహన లేదేమో అని నేను సెకండ్ టైం తను నన్ను ఫెయిల్ చేసినప్పుడు మాత్రం అది ఆ ఇయర్ పాస్ అవ్వడానికి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్, ఎందుకంటే అది పాస్ అవ్వకపోతే ఇయర్ పాస్ చేయనివ్వరు. సెకండ్ టైం తర్వాత నేను కొద్దిగా ఇరిటేట్ అయ్యాను. ఇరిటేట్ అయ్యి ఇంటికి వచ్చి మా అమ్మకు చెప్పాను, ఇలా జరిగిందమ్మా ఇలా జరిగింది, ఆవిడ నన్ను మళ్ళీ ఫెయిల్ చేశారు. నాకు లోపల భగవాన్ ఆ థాట్, నాన్నగారు ఆ థాట్ ఇస్తున్నారు, నువ్వు ఆవిడకు అపాలజైజ్ చెయ్యలేదు ఆ క్షణంలో, తెలుసో తెలియకో నా వల్ల ఒక తప్పు జరిగింది, అది నేను ఇంటెన్షనల్గా చేసినా నేను ఇంటెన్షనల్గా చెయ్యకపోయినా నా వల్ల ఒక జీవుడు బాధపడ్డాడు, సో అలాంటి సిచ్యువేషన్ నా వల్ల క్రియేట్ అయింది, సో దాన్ని రెక్టిఫై చేయడానికి నేనేమి చేయలేదు. ఆ ఎరుక అప్పుడు నాకు ఇచ్చినా కానీ ఆ క్షణంలో నేను ఆవిడ నా తప్పు ఎంచి చూపిస్తే వచ్చిన రిపుల్ ఆఫ్ లాఫ్టర్ని సమ్వేర్ నా మైండ్ అది ఎంజాయ్ చేసి నేను అపాలజైజ్ చేయలేదు. సో నాన్నగారు నాకు ఒక్క అన్ని పాజిటివ్స్ అనే కాదు, నాకు ఇలాంటి లెసన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఆవిడ కావాలని నన్ను ఫెయిల్ చేసిందని నేను అనుకోవట్లేదు. నాకు నాన్నగారు ఈ లెసన్ నేర్పిస్తున్నారు అక్కడ, నువ్వు ఆ జీవుణ్ణి, ఆ జీవుడు బాధపడినప్పుడు నీ యొక్క నాలెడ్జ్ సుపీరియారిటీ చూపించి నేను అక్కడెక్కడో ఎంజాయ్ చేశాను, అది నేను తప్పు చేశాను. మూడోసారి సబ్మిట్ చేసేటప్పుడు కూడా నా మైండ్ నన్ను ఎలా ట్రిక్ చేసిందంటే, నేను మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఇంత జరిగాక కూడా అప్పుడప్పుడు ఎంత తెలిసినా కూడా ఇప్పుడు నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ గ్రేస్ ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు, అయినా కాను కూడా మైండ్ అప్పుడప్పుడు విల్ సకమ్ టు మాయకి సకమ్ అయిపోతుంది. థర్డ్ టైం చేసినప్పుడు కూడా ఆవిడ నన్ను ఫెయిల్ చేశారు. త్రీ టైమ్స్ ఫెయిల్ చేశాక ఆ ఎస్సే నాకు మళ్ళీ రాసే ఆప్షన్ ఉండదు. ఆవిడ నన్ను థర్డ్ టైం ఫెయిల్ చేస్తే ఇయర్ పోయినట్టే నాకు. సో ఆవిడ థర్డ్ టైం కూడా నన్ను ఫెయిల్ చేశారు. నాకు టెన్షన్ వచ్చేసింది, ఇంకా ఈ థర్డ్ టైం ఫెయిల్ చేసేసారు, ఇంకా నా చేతిలో ఏం లేదు, అయిపోయింది, నేను ఇప్పుడు ఇయర్ ఫెయిల్ అయిపోయాను, నా వల్ల కాదు. అసలు ఒక 15 మినిట్స్ ఆ రిజల్ట్ చూసిన తర్వాత అసలు మైండ్లో లేదు ఒక్క సెకండ్. రిజల్ట్ పబ్లిష్ చేశారు, రిజల్ట్ పబ్లిష్ చేసిన 15 మినిట్స్ టెన్షన్ పడ్డాను. ఆ తర్వాత కాఫీ తీసుకున్నాను, వెళ్ళి కాఫీ షాప్లో తీసుకెళ్ళి కాఫీ తీసుకున్నాను. ఇంక ఇట్లా కాదు, నన్ను నేను ఫేస్ చేయాలి. నాకు లోపల నుంచి ఆ థాట్ వచ్చింది, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా. ప్రతి ఫస్ట్ టైం సబ్మిషన్ అప్పుడు కూడా ఆవిడకి సారీ చెప్పాలని తెలుసు, సెకండ్ టైం సబ్మిషన్ అప్పుడు కూడా ఆవిడకి సారీ చెప్పాలి, థర్డ్ టైం సబ్మిషన్ అప్పుడు కూడా తెలుసు. కానీ యూ హ్యావ్ పుష్డ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు, నీ ఈగో హ్యాస్ బీన్ విన్నింగ్ ద గేమ్ అగేన్స్ట్ యువర్ ఓన్, నీ బుద్ధికి ఆ ఈగోకి జరిగే దాంట్లో ఎప్పుడు ఆ వాయిస్ నేను వినలేదు. నాకు ఈసారి చాలా ఫోర్స్ఫుల్ థాట్ లోపల నుంచి వచ్చింది, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు వెళ్ళి ఆవిడకి సారీ చెప్పాలి, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అని. నేను ఆవిడ ఆఫీస్కి వెళ్ళాను. ఆవిడ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ ఒక స్టూడెంట్ ఎవరితోనో ఆవిడ మాట్లాడుతున్నారు, నేను బయట వెయిట్ చేస్తున్నాను. సో ఆవిడ బాస్ ఇంకొక ప్రొఫెసర్ ఉన్నారు, ఆవిడకి కూడా బాస్, ఆయన వచ్చి కూర్చున్నారు జస్ట్ బయట ఇంకో స్టూడెంట్తో మాట్లాడుతున్నారు. నేను లోపలికి వెళ్ళటానికి వెయిట్ చేస్తున్నాను. సో ఆవిడ బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన బయట నువ్వు ఎవరు అని అడిగారు. నేను ఇట్లా థర్డ్ ఇయర్ స్టూడెంట్ నుండి ఆవిడతో మాట్లాడడానికి వచ్చాను, అపాయింట్మెంట్ లేదు నాకు అని చెప్పాను. యూజువలీ ఆవిడ బై అపాయింట్మెంటే కలుస్తారు, మీరు నా క్యాబిన్లోకి రండి, నేను ఫ్రీగా ఉన్నాను, నేను ఏంటో చూస్తాను అని. అంటే లేదు లేదు, నేను ఆవిడనే కలవాలి అని అంటే, లేదమ్మా పర్లేదు, నాకు చెప్పు ఏంటో విషయం ఏంటో చెప్పు అని. అంటే నేను కొద్దిగా హెజిటేట్ అయ్యాను, బట్ ఆయన లోపలికి పిలిచి విషయం ఏంటో చెప్పు అంటే, ఇప్పుడు అలా అని ఆవిడకి నా మీద ఏదో గ్రజ్ ఉంది అందుకే నన్ను ఫెయిల్ చేసింది అని డైరెక్ట్ గా కూడా చెప్పలేము. సో ఐ వాజ్ ఆయన ముందర కూర్చొని కూడా నేను ఇంకా హెసిటేట్ అవుతున్నాను. నా వల్ల ఒక మిస్టేక్ జరిగింది, ఈ లెక్చర్ లో ఇలా జరిగింది, అప్పుడు నేను అపాలజైజ్ చేయాల్సింది, కానీ నేను చెయ్యలేదు, ఇప్పుడు నేను అపాలజైజ్ చెయ్యాలని అనుకుంటున్నాను అని నేను ఆ ఈ అసైన్మెంట్ గురించి ఆయనతో ఏం మాట్లా, ఓ ఆ స్టూడెంట్ నువ్వేనా, నాకు తన చెప్పింది అది ఇలా ఒక స్టూడెంట్ నన్ను పాయింట్ అవుట్ చేసింది అని నాతో షేర్ చేసుకుంది, ఓ యు ఆర్ దట్ స్టూడెంట్, వెల్ డన్, అలాగే చేయాలి, ఇఫ్ దేర్ ఇస్ అన్ ఎనీ మిస్టేక్ దట్స్ ఫైన్, యూ కెన్ గో అండ్ మీట్ హర్ అని అన్నారు. నాకు అర్థం కాలేదు ఏంటిది, నేనే ఈ ఈ గోల్ అంతా నా మైండ్లోనే నడుస్తుందా, నేను నిజంగానే ఫెయిల్ అయ్యానా, అంటే నా పర్ఫార్మెన్సే బాగాలేదేమో, నేను ఈగోగా ఫీల్ అయిపోయి నేనే ఏదో స్టోరీలు ఊహించేసుకుని నాలో నేనే అనుకుంటున్నానేమో అని ఆ తర్వాత మళ్ళీ ఐ గాట్ అప్ ఫ్రమ్ హిస్ క్యాబిన్, వెళ్ళి ఆవిడ క్యాబిన్ లో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నేను ఆవిడకి చెప్పాను, ఐఎమ్ రియల్లీ సారీ అండి, అప్పుడు ఇలా జరిగింది, నేను మీకు సారీ చెప్పాలి, మీరు ఒక గురువు స్థానంలో ఉన్నారు, నేను దాన్ని రెస్పెక్ట్ చెయ్యాలి, డిస్రెస్పెక్ట్ఫుల్ గా కాదు, నేను ఆనెస్ట్ గానే ఒక క్వశ్చన్ అడిగాను, కానీ చుట్టుపక్కల ఉన్న సర్కమ్స్టాన్సెస్ వల్ల అది అలా కన్వర్ట్ అయిపోయింది, నేను ఆనెస్ట్లీ సిన్సియర్ గా అపాలజైజ్ చేస్తున్నాను అని. అయితే ఆవిడ ఇంగ్లీష్ లో అన్నారు, ఐ రియలీ రెస్పెక్ట్ యువర్ అపాలజీ అండ్ ఐ వుడ్ నాట్ లైక్ దట్ ఐ యాక్చువల్లీ లైక్ ఇట్. సో ఆవిడ ఏం చెప్పారంటే, నేను అపాలజీ చెప్పింది ఆవిడకి నచ్చింది, అంటే ఆవిడ ఎక్కడో ఆ అపాలజీని ఎక్స్పెక్ట్ చేశారు, నేను ఇన్ని రోజులు చెప్పలేదు. ఆ తర్వాత నేను ఆవిడ అన్నాను, సారీ నేను మళ్ళీ ఫెయిల్ అయ్యాను, ఇంకా ఐ థింక్ దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్, నేను మళ్ళీ ఇయర్ రిపీట్ చేయాలేమో. అంటే నువ్వు ఫెయిల్ అవ్వలేదమ్మా, నువ్వు ఎలా అలా ఎలా చూసుకున్నావు, నువ్వు ఫెయిల్ అవ్వలేదే, నువ్వు పాస్ అయ్యావు, 78% వచ్చింది నీకు, ఫెయిల్ అయ్యావని ఆవిడ లిస్ట్ తీసి చూసారు. అసలు జరిగింది ఏంటంటే, ఆ బోర్డ్ లో పెట్టిన లిస్టు సెకండ్ ఇయర్ లిస్టు థర్డ్ ఇయర్ కని పెట్టారు. పెట్టినప్పుడు నా నంబర్ కూడా మిస్ప్రింట్ అయ్యి అది పడింది. దాన్ని చూసుకుని ఈ ఘర్షణ అంతా నా మైండ్ లో జరిగింది. నాన్నగారు నాకు సూపర్ లెసన్ నేర్పించారు. అసలు నేను యాక్చువల్లీ పాస్ అయ్యాను, నేను పాస్ అయ్యాను అని గిట్ట తెలిసి ఉంటే నేను అసలు వెళ్ళి అపాలజీ చెప్పేదాన్ని కాదు.
అదే అదే సూపర్ సెట్టింగ్ ఇది.
అసలు నేను ఆ తర్వాత నాకు నవ్వు వచ్చింది, ఆవిడ ముందరే ఒక చిన్న స్మైల్ వచ్చింది, అంటే నాకు లోపల ఇమ్మీడియట్లీ ఎరకలోకి వచ్చింది కదా, అంటే ఇగో దిస్ ఇస్ హౌ నాన్నగారు, నేను ఎప్పుడు గోల్ స్కోరింగ్ వేస్తుంటా, నాన్నగారు 1-0 అనేసి ఆ గోల్ పోస్ట్ లో నేను గోల్ వేసుకున్నాను. అది నేర్చుకున్న దాకా లెసన్ నేర్పిస్తారు. హీఈస్ అ వెరీ స్ట్రిక్ట్ గురు నాన్నగారు, మనకి నేర్పించే లెసన్స్ మాత్రం అలా మొహం మించి ప్యాట్ మన కొట్టినట్టు ఉంటాయి అన్నమాట. ఆ రోజు ఆ మిస్టేక్, అడ్మిన్ మిస్టేక్ జరిగి ఉండకపోతే నేను ఆవిడ ఆఫీస్కి వెళ్ళి గురుస్థానంలో ఉన్న మిమ్మల్ని నేను కించపరచలేదు, తెలుసో తెలియకో నా వల్ల అది జరిగింది. ఆ జీవుడు బాధపడ్డాడు, ఆ జీవుడు వైటా బ్లాక్ అనేది అనవసరం, నా వల్ల ఒక జీవుడు బాధపడ్డాడు. అంటే ఒక నాలెడ్జబుల్ పర్సన్ కానీ, అంటే ఎక్కడో అక్కడ నేను ఎవ్రీ ఇయర్ మంచిగా చదువుతున్నాను, నాకు మంచి మార్కులు వస్తున్నాయి, నేను బాగా చేస్తున్నాను, ఆ ఈగో తెలియకుండా కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో చాకలోళ్ళు కర్ర పెట్టి ఉతికినట్టు ఉతుకుతారు అప్పుడప్పుడు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ ఇట్లాంటివి కూడా నాకు చాలా జరిగాయి. సో ఆ రోజు వెళ్ళి ఆవిడకి అపాలజైజ్ చేయటం, అలా ఆ తప్పును ఒక ఆవిడ దగ్గరే కాదు ఆవిడ బాస్ దగ్గర కూడా నేను ఒప్పుకోవటం, అది హ్యూమిలిటీ అనే ఒక కోషంట్ నాన్నగారు నాకు నేర్పించటం. ఇప్పుడు అంటే ఎక్కడ అవసరమో ఒక తల్లి డిసిప్లిన్ నేర్పిస్తుంది, ప్రేమ చూపిస్తుంది, కోపం చూపిస్తుంది, ముద్దు చేస్తుంది, అలా నాన్నగారు ప్రతిదీ అసలు ఆ టేస్ట్ వచ్చాక మళ్ళీ మళ్ళీ ఇంకా కావాలి ఇంకా కావాలి, నా గురువు నాకు ఈ లెసన్స్ నేర్పిస్తున్నారు. చాలా ఈవెన్ వర్క్ పరంగా కూడా చాలా సార్లు అండి హాస్పిటల్లో నేను ఫస్ట్ టైమ్ బ్లడ్ థియేటర్ నేర్చుకుంటున్నప్పుడు భయపడుతున్నాను నేను యాక్చువల్లీ. జస్ట్ సెకండ్. అయితే నన్ను మా సీనియర్ ఒక క్యాన్సర్ వార్డులోకి తీసుకెళ్ళి, అప్పటికీ నేను ఒక మోడల్ మీద కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేశాను, రియల్ పీపుల్ మీద ఒక ఒక్కసారి చేశాను, చేసి ఫెయిల్ అయ్యాను. అప్పటి నుంచి నాకు ఫస్ట్ టైం బ్లడ్ తీసుకుని ఫెయిల్ అయ్యాక నాకు భయం వేసింది. ఇంకా నేను దాన్ని తప్పించుకుంటున్నాను అన్నమాట. సో మా సీనియర్కి ఇది అర్థమైపోయింది, తప్పించుకుంటోంది ఊరూరికే బ్లడ్ తీసుకోవడం నుంచి, నేను ఎవరికో నర్స్కి ఇచ్చేస్తున్నానని నన్ను పట్టుకెళ్ళి క్యాన్సర్ వాడికి తీసుకెళ్ళి, ఒక క్యాన్సర్ పేషెంట్ పంజాబీ అతను, ఇండియన్ అతను, ఆవిడ్ని ఆవిడ అతని దగ్గర తీసుకెళ్ళి ఆయనకు అసలు వెయిన్సే తెలియట్లేదు, చాలా కష్టంగా ఉంది అంటే బ్లడ్ తీసుకోవడానికి. ఇప్పుడు నువ్వు ఇతని దగ్గర నుంచి బ్లడ్ తీసుకో, నేను ఇక్కడ కూర్చొని చూస్తాను, ఆవిడ సైన్ ఆఫ్ చేయాలని, దట్స్ వన్ ఆఫ్ ది ప్రొసీజర్స్ షీ నీడ్స్ టు సైన్ ఆఫ్ అన్నమాట. నాకు ఇంకొకటే భయం, ఏం చేయాలో అర్థం కాలేదు, పానిక్ వచ్చేసింది. నేను ఇప్పుడు కరెక్ట్గా చేయకపోతే సైన్ ఆఫ్ చేయరు, ప్లేస్మెంట్ లాస్ట్ డే. ఇంకా ఇది జనరల్ వార్డ్ లాగా అనమాట, ఇట్లా కర్టెన్ ఉంటుంది. అరుణాచలేశ్వరుడి నామం చేసుకుని నాన్నగారిని గుర్తించుకుని, ఇంకా అయిపోయింది, నాకు తెలుసు నేను తప్పించుకుంటున్నానని నీకు లోపల తెలుసు భగవాన్, అందుకే ఇరికించేసావు కరెక్ట్గా లాస్ట్ డే ఆఫ్ ప్లేస్మెంట్ రోజు, అయిపోయింది తప్పించేసుకున్నా. యాక్చువల్లీ నేను అది లాస్ట్ డే అని తెలుసు నాకు, అబ్బా బ్లడ్ తీసుకోకుండా భలే కంప్లీట్ చేసేసాను ఈ ప్లేస్మెంట్ అని కూడా అనుకున్నాను పొద్దున, ఈ ఇంకో నెల రోజుల వరకు అయితే తప్పించుకోవచ్చాను, కానీ భగవాన్ కరెక్ట్గా ఇరిగించాను నన్ను అక్కడ. ఇరిగించేసి ఆ లోపలికి వెళ్ళాను, లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ప్రొసీజర్ ఉంటుంది చేసేది. నేను కొద్దిగా నా చేతులు మణికాయి, ఆయనకి స్ట్రిప్ టార్నికే అని ఉంటుంది, బేసిక్గా ఏం లేదు, చేతిని గట్టిగా ఒక తాడు వేసి కడతాం బ్లడ్ తీసుకునే ముందు. సో ఆ తాడు కడుతుంటే కొద్దిగా చేతులు మణికాయి, వణికితే ఆ పేషెంట్ నన్ను చూసి, ఏమ్మా భయపడుతున్నావా అని, అయితే కొద్దిగా నర్వస్గా ఉన్నాను సార్ అని చెప్పాడు. ఏం పర్లేదమ్మా, నా క్యాన్సర్ వచ్చినప్పటి నుంచి చాలామంది చాలాసార్లు సూదులు గుచ్చారు, ఈ చేతిలో రాలేదనుకో, ఈ చేతిలో ట్రై చేసుకో, ఈ చేతిలో రాలేదనుకో, కాళ్ళ నుంచి కూడా తీసుకున్నారు, నువ్వు హ్యాపీగా నీడిల్స్ గుచ్చుకోవచ్చు, నాకు పెద్ద సెన్సేషన్ కూడా లేదు చేతిలో, నువ్వు పెద్ద భయపడాల్సిన అవసరం లేదా. అసలు పేషెంట్ నాకు ధైర్యం చెప్తున్నారు నువ్వు బ్లడ్ తీసుకోవాలి, అసలు ఆవిడ మా సీనియర్ చూసి, నీ అదృష్టమే అదృష్టం, యూజువల్లీ చెడతారు ఇక్కడ ఫస్ట్ టైం బ్లడ్ తీసుకోవడానికే వాళ్ళకి నీడిల్స్ గుచ్చితే పాపం క్యాన్సర్ పేషెంట్స్కి ఆల్రెడీ వాళ్ళు కీమోథెరపీలని ఇవన్నీ అవన్నీ వాళ్ళకి బాగా నీడిల్స్ గుచ్చి వాళ్ళకి నీడిల్స్ తోటి ఒకలా భయం లాంటిది ఉంటుంది. కానీ ఇలాంటి పేషెంట్ నీ లక్ చూడు, నీకు ఇలాంటి పేషెంట్ దొరికాడు అని. అఫ్ కోర్స్ బ్లడ్ ఫస్ట్ టైమే వచ్చింది, ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు, బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ అని ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్స్. ఆవిడ మా సీనియర్ అంటుంది, అసలు ఇంత కోఆపరేటివ్ పేషెంట్ ని అనవసరంగా చూపించాను, నీకు ఒక డిఫికల్ట్ పేషెంట్ చూపించాల్సింది అయితే సరిగ్గా ఉండేది నీకు. సో అంటే మార్నింగ్ నేను అనుకున్నాను బస్ లో వస్తుంటే హాస్పిటల్కి, అబ్బా తప్పించేసుకున్నాను ఇవాళ బ్లడ్ తీసుకుని, ఆ లోపల ఆయన ఉన్నాడు, ఆయన తెలుసు, ఆహా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావా, నీ లర్నింగ్ ఉపయోగపడుతుందని నువ్వు ఆలోచించట్లేదు, నువ్వు ట్రై చేయట్లేదు ఎక్కువ బ్లడ్ తీసుకుని, అది మా స్కిల్ మాస్టర్ చేయడానికి ట్రై చేయట్లేదు, నువ్వు తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నావా అని భలే ఇరికిస్తారు నన్ను నాన్నగారు అయితే. కొన్ని కొన్ని పొజిషన్స్ లో బాగా బాగా ఇరికిస్తారు. ఎక్కడైతే నేను లర్నింగ్ కొద్దిగా నేను స్లాక్ అవుతున్నాను, నేను ఈజీగా తీసుకుంటున్నానని తెలుస్తుందో అప్పుడు ఇమీడియట్లీ టైట్ చేసేస్తారు సిచ్యువేషన్ అంతా. అది టైట్ చేసేసి దాన్ని నాకు మళ్ళీ నన్ను ట్రాక్లో పెట్టి నన్ను మళ్ళీ సరి చేస్తారు. ఈ విషయంలో మా నాన్న కానీ మా అమ్మ కానీ మా అన్నయ్య కానీ, అంటే ఆయన ఆయన అందరి ద్వారా పనిచేస్తాడు. ఒక్కొక్కసారి అది మా అమ్మ కావచ్చు, మా నాన్న కావచ్చు, మా అన్నయ్య కావచ్చు, మా వదిన కావచ్చు, ఎవరైనా. సో వాళ్ళ త్రూ వర్క్ చేస్తూ నన్ను కరెక్ట్ చేస్తారు. అది హాస్పిటల్లోనే అవ్వచ్చు, హాస్పిటల్ బయట అవ్వచ్చు, లైఫ్లో ఎన్నో ఎన్నో చిన్న చిన్న విషయాల్లో నేను అసలు అలా ఎంజాయ్ చేస్తున్నాను నేను నాన్నగారిని, అంత దగ్గరగా ఆయన లైఫ్ లో ప్రతి విషయంలో. కొన్ని కొన్ని మమ్మీతో షేర్ చేసుకుంటాను, కొన్ని కొన్ని మమ్మీతో షేర్ చేసుకోవడానికి కుదరనంత సిల్లీగా ఉంటాయి. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు ఇది ఎలాంటి ఏదంటే, నేను కూరగాయలు కొనుక్కోవడానికి మొన్న కరోనా టైంలోనే ఒక 2-3 weeks కింద అనుకుంటా, ఇప్పుడు మేము కొత్తగా తీసుకున్న ఇంటి దగ్గర ఇండియన్ కూరగాయలు దొరకవు. సో పాత ఇంటి దగ్గర మండే టు ఫ్రైడే నేను ఉంటాను, అక్కడ ఇండియన్ కూరగాయలు దొరుకుతాయి. సో ఇంకా వారానికి సరిపడ కూరగాయలు తీసుకోవాలి కదా అనేసి టక్కు నేను 4-5 సంచీలు ఫుల్ గా కూరగాయలు తీసేసుకున్నాను, ప్యాక్ చేసేశారు. ఆ తర్వాత వెనకాల తిరిగి చూస్తే నాకు అర్థమైంది, నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటి దాకా నడవాలంటే ఒక 10 మినిట్స్ నడవాలి, ఇవన్నీ మోసుకునేలా నడవాలి నేను అని. అది అది టాక్సీ తీసుకునేంత దూరము లేదు, అలానే ఇవన్నీ మోసుకుని వెళ్ళేంత దగ్గరగా లేదు. నేను ఇలా ఆలోచిస్తున్నాను, సరే ఇంకెలాగో తీసుకెళ్ళి వెళ్ళాలి కదా, కొనుక్కున్న వస్తువుని వదిలేసి అయితే వెళ్ళాం కదా అనేసి నేను ఆ బ్యాగ్స్ ఇలా పట్టుకున్నాను. పట్టుకోగానే ఎదురుగా కింద మా అపార్ట్మెంట్ లో ఒక తెలుగు కపుల్ ఉంటారన్నమాట, అన్నపూర్ణ రాజు అని. ఆ రాజు అన్నయ్య వస్తున్నారు. ఏంటి వాణి ఇంత కొనేసావు, ఎలా మోసుకుని తీసుకుని వెళ్తావు, ఇది వెళ్తుంటే చూశాను నిన్ను, పర్లేదు నిన్ను ఇంట్లో డ్రాప్ చేసి వెళ్తాను పదా అనేసి. జస్ట్ ఆ డిస్టెన్స్ మాత్రం ఆ కూరగాయల కవర్లన్నీ ఆయన కారులో ఎక్కించేసుకుని తీసుకుని వెళ్ళి అక్కడ దింపేసి వచ్చారు. ఇది బయట వాళ్ళకి చూసే వాళ్ళకి చాలా చిన్న ఇన్సిడెంట్ గా అనిపిస్తుంది, బట్ నాకు మాత్రం ఏ చిన్న విషయంలో అయినా కానీ, ఇప్పుడు అదే టైంకి ఆయన అక్కడ రావాలని రూల్ ఏమీ లేదు. ఇప్పుడు నేను ఎన్నో సార్లు కూరగాయలు, ఒక 100 సార్లు అక్కడ, ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అక్కడ ఉంటున్నాము, అక్కడ ఎన్నో సార్లు కూరగాయలు కొన్నాను, కానీ నాకు అవసరమైన ఆ క్షణంలో నాకు కష్టం కలగకుండా నా నాన్నగారు నన్ను ఎలా చూసుకుంటున్నారు, చిన్న చిన్న విషయాలు. ఎందుకంటే ఏవో పెద్ద మిరకుల్స్ అయిపోయి ఏవో పెద్ద విషయాలు అయ్యి సంతోషించడం అది సంతోషమే, కానీ నాతో పాటు నా డైలీ లైఫ్ లో నాకు స్ఫురణకు నా ఎరుకలో నా భగవంతుడు నాతో ఉంటున్నాడు అన్న ఆ ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తే వచ్చే హ్యాపీనెస్ ఇంకా దేనితో కూడా రాదు. అదొక అన్ఎక్స్ప్లెయినబుల్ హ్యాపీనెస్ అన్నమాట. అది ఆ ఎరుకలు ఉన్నంత కాలం నా గమ్యం నాకు మోక్షం రావాలి, నేను ఈ దేహం నాది కాదని నాకు తెలియాలి, ఇవన్నీ తెలుసు, కానీ నేను గమ్యం కోసం పడే తాపత్రయంలో నా జర్నీని ఎంజాయ్ చేయకుండా ఉండకూడదు. నాకు అన్నిటికంటే నచ్చేది ఏంటంటే నాన్నగారితో ఉన్నందుకు నేను ఈ జర్నీని కూడా ఎంజాయ్ చేస్తున్నాను. గమ్యం ముఖ్యమే, అది నేను అనేది మొత్తానికే చనిపోయి అసలు ఆ ఎగ్జిస్టెన్సే ఆయన ఉన్నదంతా బ్రహ్మమే, ఈ ఇదంతా అబద్ధమే అని తెలియటం ఇంపార్టెంట్, అది మన గమ్యమే. కానీ ఆ గమ్యానికి మనం చేరుకునే ఈ జర్నీ ఏదైతే ఉందో అది ఎంజాయ్ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీరు అయ్యో నేను అంటే కొంతమందిని చూశాను, మీరు అందరూ అలా చేస్తున్నారని కాదు, అయ్యో ఈ జర్నీలో ఇప్పుడు ఇది ఇలా జరిగింది, నాకు అలాంటి థాట్ వచ్చింది, ఏంటి ఈ థాట్ మంచిది కాదు, అయ్యో దేవుడా నాకు ఇలాంటి స్ఫురణ ఎందుకు వచ్చింది, ఇలాంటి తప్పుడు ఆలోచన ఎందుకు వచ్చింది, పోనీ ఇలాంటి మంచి ఆలోచన, ఏ ఆలోచన వచ్చినా కానీ ఆయన ప్రసాదమే. అలా అని నాకే చెడు ఆలోచనలు రావని కానీ తప్పుడు ఆలోచనలు రావని కానీ మనసుకు వాసనలు ఉండవు. ఏదో అందరికీ వీక్నెసెస్ ఉంటాయి, అందరికీ ఏవో వస్తుంటాయి, కానీ అది వీక్నెస్ అని మనం ఐడెంటిఫై చేస్తున్నాం చూడండి. మనకు ఆలోచన వచ్చాక అయ్యో అది సరైన ఆలోచన కాదు, ఈ ఆలోచన మనకు ఎందుకు వచ్చింది, ఆ క్వశ్చన్ ఆ ఎరుక కూడా మనకు కల్పిస్తున్నాడు. అది ఎంజాయ్ చేయాలి, ఆ ఎరుకని ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఆ ఎరుకని మనం ఎంజాయ్ చేస్తున్నాం అంటే మన గురువు మన మీద పని చేస్తున్నాడు, మన తోటి ఉన్నాడు, దాన్ని మనం ఐడెంటిఫై చేయగలగటం కూడా ఆయన గ్రేస్. నేను ఈ రోజు నామం చేద్దాం అనుకున్నాను, అయ్యో నేను నామం చేయలేకపోయాను అని బాధపడుతున్నారు. అసలు నామం చెయ్యకపోతే మీరు బాధపడుతున్నారు అంటే మీకు నామం ఎంత ఇష్టం అయి ఉండాలి, అందుకే కదా మీరు బాధపడుతున్నారు చేయలేకపోయినందుకు. ఇంకా దాన్ని అక్కడితో వదిలేసి నెక్స్ట్ మీరేం చేయాలి, ఇప్పుడు నేను ఏం చేయగలను. నాకైతే ప్రతి క్షణం ఒక లెసన్, ప్రతి మినిట్ నాన్నగారు నాతోటి ఉండి నన్ను చెయ్యి పట్టుకుని ప్రతి సెకండ్ నన్ను నడిపిస్తున్నారు నా గమ్యం వైపుకి. నేను గమ్యం చేరుతానా? తప్పకుండా చేరుతాను. నేను ఎప్పుడు గమ్యం చేరిపోతాననేది మాత్రం నాకు తెలీదు, కానీ నా గురువు నా లైఫ్ లో ప్రతి అడుగడుగున నాతోటి ఉండి నన్ను నడిపిస్తూ, నన్ను సరి చేస్తూ, నాకు పాఠాలు నేర్పుతూ, నాతో జోకులు వేసుకుంటూ, నాతో నవ్వుకుంటూ నాతోనే ఉన్నాడన్న గట్టి నమ్మకం మాత్రం నాకు ఉంది. అంతే.
ఎక్సలెంట్.
బోర్ చేసేసానేమో కదా అందరినీ.
లేదమ్మా, బోర్ కాదమ్మా. అది యాక్చువల్గా బోర్ అంటే ఒకటి అనిపిస్తుంది రా వాణి, అంటే కొంతమంది ఐ మీన్ కొంతమంది భక్తులకి ఏముంది వీళ్ళు ఓన్లీ అనుభవాలు చెప్పుకుంటున్నారు సండే సండే అని కొంతమంది ఒపీనియన్, అది కూడా ఉందన్నమాట. సబ్జెక్ట్ మారే అనుభవాలు ఏంటి నువ్వు అని కాదు, ఇన్ జనరల్ అంటే అప్పుడు నేను అదే వన్ ఆఫ్ ది డివోటీస్ ఇలాగా ఓన్లీ అనుభవాలు సబ్జెక్ట్ లేకుండా అంటే ఫైనల్ గా గోల్ అది కాదు కదా, లైక్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కదా అంటే నేను ఇదే చెప్పాను వాణి. అసలు అనుభవాలు సబ్జెక్టు వేరు కాదు, అనుభవాలు సబ్జెక్టు వేరు కాదు, ఎందుకంటే మన అనుభవంలోనే మన పాఠం. దిస్ ఈస్ ప్రాక్టికల్. సబ్జెక్ట్ నాన్నగారు 50 ఏళ్ళు చెప్పారు, మనం పక్కన 30 ఏళ్ళు దేకి విన్నాము. సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఎవరున్నారు?
కరెక్టే.
భక్తుల్లో సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఎవరున్నారు రా? నువ్వు చంటి పిల్లలు ముట్టుకున్నా అద్వైతం చెప్తారు.
కరెక్టే,
విన్నదే వింటున్నాం. అయితే ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఎంతమందికి ఉంది మన డే టు డే లైఫ్
లో?
ఒడిదుడుకులు బోల్డ్ ఉంటాయి రా జీవితంలో. నువ్వన్నట్టు ఇప్పుడు మనం పొద్దున్న లేచిన కాడి నుంచి నైట్ పడుకునే వరకు బోల్డ్ జరుగుతాయి అందరి జీవితాల్లో. ఏ మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. నువ్వు ఇందాక భలే డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు చూడు, ఈ థర్డ్ టైం కూడా ఫెయిల్ చేశారు అన్నది. ఐ మీన్ దానికి అసలు మనకి ముందు కరేజ్ అవసరం రా వాణి. ఇప్పుడు నేను తప్పు చేస్తున్నాను అనుకోరా, నా ఇంట్యూషన్ నాకు చెప్తోంది నేను తప్పు చేస్తున్నానని. ఓకే,
కరెక్టే, అది అందరి మైండ్ లోకి వస్తుంది. కరెక్టే
వస్తుంది. సో మనం దాన్ని ఫేస్ చేయకుండా మనం నువ్వన్నట్టు ఈగో వే పొరుగుతూ ఉంటాం. ఇది టీచింగ్ కాక, ఇది అనుభవం. ఇది అనుభవం అనుకోవచ్చు వాణి, బట్ ఇందులో ఎంత టీచింగ్ ఇమిడి ఉంది, ఎంత టీచింగ్ ఇమిడి ఉంది వాణి. ఇక్కడ నువ్వేం చదువుతున్నావు, ఒక సాధకుడు పాయింట్. ఇప్పుడు నువ్వు వాణి అని నేను పక్కన పెట్టేస్తే లోపల అంతర్యామి ఉన్నాడు, జీవుడు ఉన్నాడు. ఏ జీవుడు పొరపాటు ఒకటి చేస్తున్నాడు, అంతర్యామి దాన్ని విట్నెస్ చేస్తున్నాడు. ఓకే, అంతర్యామి విట్నెస్ చేస్తున్నట్టుగా నీ బుద్ధికి గ్రహింపు వస్తోంది. చెయ్యట్లేదు అనేది కూడా గ్రహింపుకి వస్తోంది. అది ఈగో వల్లని కూడా నీకు గ్రహింపుకి వస్తోంది. కానీ నువ్వన్నట్టు మనం ఈగో వైపే ఒరుగుతాం మోస్ట్ ఆఫ్ ది టైం.
నాకు నాన్నగారు 3 ఛాన్స్లు ఇచ్చారు. ఫస్ట్ 2 టైమ్స్ కూడా యాక్చువల్ గా ఫెయిల్ చేసినప్పుడు కూడా ఇచ్చారు, కానీ నేను దాని మీద యాక్ట్ చేయలేదు.
సో ఇప్పుడు ఇది అనుభవం కింద అనిపించచ్చు, కానీ ఇది అందరి జీవితాల్లో జరుగుతుంది వాణి. అంటే ఎవరి ఎవరి వర్క్ లో వాళ్ళకి, లేకపోతే ఎవరి సంసారంలో వాళ్ళకి ఇలాంటి సంఘటనలు అందరికి జరుగుతాయమ్మా. అయితే ఆ సంఘటన అప్పుడు మనకి మన అంతఃకరణంలో ఏం జరిగింది, మనం దాన్ని ఎలా విట్నెస్ చేసాము, మనం ఆ పొరపాటు మళ్ళీ రిపీట్ చేసాము, నాన్నగారు మళ్ళీ ఈ పాఠం మనకు నేర్పించారు, అండ్ నువ్వు వెళ్ళి సారీ చెప్పావు, అంటే ఈవెన్ దట్ నీడ్స్ కరేజ్.
అది ఆ సారీ చెప్పే ముందు కూడా నన్ను ఒక కంఫర్ట్ జోన్ లోకి తీసుకురావడానికి అసలు నేను ఆ బాస్ తో మాట్లాడడం అనేది ఇట్ వాజ్ అ డిఫరెంట్ థింగ్. సో అందులో కూడా అలా అని నీకు డౌట్స్ ఉంటే నువ్వు ఎప్పుడు అడగకూడదు అని నీకు ఆ థాట్ రాకూడదు మళ్ళీ, ఎందుకంటే అది నా లెర్నింగ్ కి హిండ్రెన్స్ అవుతుంది.
అవును, కరెక్ట్
కరెక్ట్. ఇంకెప్పుడు కూడా నాకు ఆ కంఫర్ట్ జోన్ లో కూడా తీసుకొచ్చి ఆ లెసన్, ఆ బ్యూటీ, అసలు
ఐ మీన్
అలా ఒక లెసన్ నేర్పించగా. ఎగ్జాక్ట్లీ
వాణి, సబ్జెక్ట్ అవసరం లేదమ్మా, ఈ ఒక్క సంఘటన చాలు బ్యూటీ ఆఫ్ నాన్నగారు, బ్యూటీ ఆఫ్ ది సబ్జెక్ట్ తెలియడానికి. ఎందుకో చెప్పనా?
అబ్సొల్యూట్లీ.
ఎంత బ్యూటీ రా ఇది, ఎంత సూక్ష్మంగా ఉందో చెప్పనా ఇది వాణి. ఇప్పుడు నువ్వు ఆవిడ్ని కావాలని ఏమీ హింస పెట్టలేదు. నువ్వు ఆవిడ అడిగిన దానిలో నీకున్న సిన్సియర్ క్వశ్చన్ నువ్వు అడిగావు. ఒక సిన్సియర్ స్టూడెంట్ గా నీకు అది అక్కడ అడగాలి కాబట్టి అడిగావు. అడగమంది కూడా ఆవిడ. ఓకే,
కానీ అడిగింది ఆవిడ పొరపాటు చేశారన్న సంగతి, ఆవిడకి అర్థం అయ్యేసరికి వేరే వాళ్ళు నవ్వడం అనేది నీ చేతిలో లేదు, అది జరిగింది. అయితే నిజంగా అయితే సారీ చెప్పాల్సిన అవసరం లేదు యాజ్ అ గుడ్ స్టూడెంట్. బట్ బికాస్ కానీ ఆవిడ టీచర్ అవ్వడం మన మాట వల్ల మిగతా వాళ్ళు నవ్వడం జరిగింది కాబట్టి ఎస్ యా మన అంటే ఆ యాక్ట్ కి బికాస్ ఇలా అయ్యింది కాబట్టి సారీ చెప్పాలి అనేది నీకు
అనిపించలేదు. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ అక్కడ ఆ క్షణం ఐ విల్ నాట్ లై ఆ ఈగో ఎంజాయ్ చేసింది ఆ మూమెంట్ ని. నాకు లెసన్ చెప్పడానికి రీజన్ ఇస్ ఆ మూమెంట్ వాళ్ళు నవ్వటం, అయ్యో తినకి తెలుసు అనటం, ఆ తర్వాత క్లాస్ అయ్యాక మా ఫ్రెండ్స్ నాతోటి భలే పట్టావామని వాళ్ళు నా కామెంట్ చేస్తుంటే నా ఇంకో దాన్ని ఎంజాయ్ చేసింది.
నేను చెప్పినవాణి ఇలాంటి సాడిజము జీవుడికి జీవ లక్షణంలో ఉంటుందిరా మోస్ట్ ఆఫ్ ది పీపుల్.
చాలా మంది చాలా కామన్
చాలా కామన్ ఇది. ఇది అసలు తప్పు కింద కూడా ఎవరు తీసుకోరమ్మా వాణి. నువ్వు ఈ రోజు హైలైట్ చేసి చూపించావు చూడు, అది సాధకుడికి లక్షణం ఏంటంటే నీ పొరపాట్లు నువ్వు చూసుకుని అరే అంటే అంతఃకరణంలో నీకు ఆ సబ్జెక్ట్ అందుతోంది కాబట్టి నువ్వు దాన్ని అలా చేసుకుంటూ వెళ్తున్నావు కాబట్టి నీకు అనుగ్రహం తెలుస్తోందమ్మా అక్కడ. లేకపోతే నిరంతరం అనుగ్రహం ఎందుకు ఫీల్ అవ్వట్లేదు అందరూ ఒక్కసారి ఆలోచిస్తే. ఇప్పుడు నిరంతరం నువ్వు అనుగ్రహం ఎందుకు ఫీల్ అవుతున్నావు, నీ ధ్యాస నాన్నగారి పట్ల ఉంది, ప్రతి సంఘటనలోనే నాన్నగారు ఉన్నారని నువ్వు చూస్తున్నావు, నువ్వు ఆ సంఘటన జరిగే ప్రతిసారి కూడా దాన్ని సాక్షిగా నువ్వు చూస్తున్నావు, ఇది ఈగో ప్లే చేస్తుంది, మనం ఇది అపాలజైజ్ చేయాలి అనేది కూడా తెలుసు. మూడోసారి ఫెయిల్ అయిన తర్వాత నువ్వు కాఫీ తాగి నన్ను నేను ఫేస్ చేయాలి అని అనుకున్నావు చూడు, అది అది సాధకుడు లక్షణం వాణి. ఇప్పుడు మనం సబ్జెక్టు 4 గంటలు చెప్పుకున్నావు అనుకోరా, అది నీ లోపలున్న నీ ఈగోని ఏమి బాగు చేయట్లేదు, ట్రాన్స్ఫర్మేషన్ రావట్లేదు అనుకో, అంటే చచ్చిపోయే వరకు వింటూనే ఉంటామా ప్రాక్టికల్ లివింగ్ ఏది?
అంతే అక్క, ఎందుకంటే అనుభవాలు చెప్పుకునేదే అసలు ప్రాక్టికల్ లోనే లర్నింగ్ ఎక్కువ ఉంటుంది. అలాంటి థియరీని డిస్ప్లేస్ చేయటం కాదు, ప్రాక్టికల్ లో ఉండే లర్నింగ్ తోటే మనకెంత వచ్చు అనేది క్వాంటిఫై మెజర్ అవుతుంది.
ఎస్ కరెక్ట్.
ఆ సిచ్యువేషన్స్ అప్లై చేస్తున్నామా లేదా, మనం వింటున్న థియరీని మన ప్రాక్టికల్ లివింగ్ కి మనం ఎంత అప్లై చేస్తున్నామనేది అనుభవాలు వింటేనే తెలుస్తుంది.
కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నాన్నగారు 30 ఏళ్ళు చెప్పారు, నేను 4 క్యాసెట్లు విని నేను రిపీట్ చేసేయచ్చు నాన్నగారు చెప్పింది, ఆయన అనుభవం నాకు ఉండుండకపోవచ్చు. అందరం రిపిటేషన్ కదా చేస్తాము. యా ఎంతో కొంత మన రుచి చూసాము, ఆత్మరుచి చూడలేదా అంటే అందరము నాన్నగారి దగ్గరికి వెళ్ళిన ప్రతి వ్యక్తి చదువుకున్నారా లేదా స్థాయి ఉందా లేదా కాదమ్మా, ప్రతి ఒక్కళ్ళు ఆయన నువ్వన్నట్టు అందరినీ సమానంగా ప్రేమించి లోపల వస్తువు తాలూకు రుచి అందరికీ తెలుసమ్మా. కానీ అఫ్ కోర్స్ మనం గోల్ ఇంకా రీచ్ అయిపోయి 1 స్టేట్కి వచ్చేయలేదు. అయితే
కరెక్ట్,
అనుభవాలు సబ్జెక్ట్ కాదనుకోవడం కూడా చాలా పొరపాటు, ఎందుకంటే అనుభవంలోనే నీ ఇంప్లిమెంటేషన్.
అంటే ప్రాక్టికల్స్ పాస్ అయితేనే కదా వెళ్ళి చేయగలి. ఇప్పుడు డ్రైవింగ్ గురించి మనం ఎంత సేఫ్ అయినా మాట్లాడొచ్చు,
అదే
డ్రైవింగ్ ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని.
ఎస్ ఎస్ అదే అనిపిస్తుంది. ఇప్పుడు నీకు మెడిసిన్ 5 ఏళ్ళు టీచింగ్ చేస్తారమ్మా, నువ్వు వెళ్ళి శవం మీద నువ్వు అది కట్ చేసి నువ్వు చూసి ఇప్పుడు నువ్వు రక్తం తీయాలి అన్నావు, రక్తాన్ని తీయడానికి ఎస్కేప్ అవుతున్నావు అనుకో, నీకు రక్తం ఎలా తీయాలో తీయని తెలుసమ్మా వాణి నీకు,
కానీ ప్రాక్టికల్ అనుభవానికి రాదు
రాలేదు. సో ప్రాక్టికల్ అనుభవం ఎప్పుడు అంటే నువ్వు విన్నది నువ్వు ఆచరించినప్పుడు. ఆచరణలో లేనప్పుడు మనం ఎన్ని చెప్పినా ఎన్ని విన్నా అది ఉపయోగం లేదు.
అంతే అంతే.
సో అనుష్ఠానం మనం చెప్పేది మనం ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా, మనం ఎదుట వాళ్ళలో చెడు చూడడం మానేశామా, మనం ఎదుట వాళ్ళని జడ్జి చేయడం మానేశామా, మనలో ఉన్న దోషాలు మనం చూసుకుంటున్నామా, చూసుకుని లోపల నాకు గురువు ఉన్నాడు, నాకు తలంపు రాకముందే నా గురువు నన్ను గమనిస్తున్నాడు అనే స్ఫురణ వస్తుందా, వచ్చి ఈ పొరపాటు తలంపు మనలోంచి వస్తుంది, ఇది అహంకారంలోంచి వస్తుంది, ఇది మనం ఇందులోంచి మనం విడుదల అవ్వాలి, ఇది కరెక్ట్ కాదు, అది నన్ను గురువు శాసిస్తున్నాడు అని తెలియడం, అందులోంచి మనం బయటికి రావడం, బయటకు వచ్చేలా ఆయన చేయడం, ఆయన చేసే పని మనకి కనపడడం, ఎంత జాయ్ ఉందిరా జర్నీలో.
ఆ జర్నీని ఎంజాయ్ చేస్తుంటే అసలు అది ఒక జర్నీ చేశామన్న మనం అలా ఫీలింగే ఉండదు. అది ఎన్ని జన్మాలైనా పర్వాలేదు,
ఆ గమ్యం రీచ్ అవ్వాలని కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడే నీకు అసలు భగవంతుడు అనుగ్రహం అంత అపారంగా మనకి అనుభూతికి అందుతున్నప్పుడు ఎక్కడికో వెళ్ళి ఏదో పొందాలనో లేకపోతే రేపు వచ్చేయాలనో కూడా ఉండదు. ఎందుకంటే నీకు ఆయన ప్రెజెన్స్ హియర్ అండ్ నౌ తెలుస్తోంది. అండ్ నువ్వన్నట్టు ఖచ్చితింపుగా మనకి మోక్షం వస్తుంది ఆ టైమింగ్ ఆయన చూసుకుంటాడు. ఈ లోపల నీకు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలు నువ్వు నేర్చుకుంటున్నావా లేదో చూసి నిన్ను అసలు నీ జీవుల్లోంచి విడుదల చేయడానికి నువ్వు సహకరించాలి కదా.
అంతే అంతే,
ఎస్కేప్ వేసేయచ్చు కదమ్మా వాణి. ఇప్పుడు నువ్వన్నట్టు మనం ఎస్కేప్ అవ్వచ్చు. నువ్వు 3 సార్లు అయ్యావు, నేను 100 సార్లు ఎస్కేప్ అవ్వచ్చు సిచ్యువేషన్స్ ని. అయితే నేను నేర్చుకోవాలి అనే తృష్ణ నాకు ఉండాలి కదా. అరే నా పొరపాటులోంచి నేను విడుదల అవ్వాలి, అసలు పొరపాటు ముందు గ్రహించి ఇది పొరపాటు అని తెలిసి ఇందులోంచి నాకు బయటికి రావాలని ఉంది భగవంతుడు అని, నన్ను ఇందులోంచి బయటికి తీయని అఫ్కోర్స్ శరణాగతి మార్గంలో చేయొచ్చు, లేకపోతే నువ్వు కరేజియస్ గా నిన్ను నువ్వు ఫేస్ చేయొచ్చు. ఏదైనా కూడా మన బలహీనతల్లోంచి మనం బయటికి రావాలి, అది మనం ఫేస్ చేయాలి.
అంటే అనుభవాలు చెప్పుకుంటేనే మనక ఇప్పుడు ఒకళ్ళొకొకళ్ళ అనుభవాలు వింటేనే అయ్యో ఇది మనతోనే జరుగుతోందా, లేదు ఇది కామన్ గా జరుగుతోంది, సో నేను అలా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదనేది కూడా తెలుస్తుంది
వస్తుంది.
ఇప్పుడు చాలా మంది
సూపర్ అమ్మ, ఎందుకంటే ఎందుకు అనుభవాలు కూడా ఎందుకు చెప్పించడం అంటే ఒకటి రా ఇక్కడ అందరికీ కూడా అర్థం అవడానికి చెప్తున్నాను ఈ మాట ఏంటంటే, అనుభవం అంటే ఏంటి, మనకి నాన్నగారికి ఉన్న అనుబంధంలో ఆయన కురిపించిన ప్రేమలో ఆయన మనల్ని ఎంత కంటికి రెప్పలా చూసుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళకి ఆయనకి నాకు సొంతం అనిపించేలాగా ఎన్ని వేల మందికి ఉన్నారు ఆయన, రైట్. ఇప్పుడు ఈచ్ వన్ ఇస్ టాకింగ్ ఆన్ ది సండే ఈ ప్లాట్ఫామ్ మీద ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడుతున్నారా, మాట్లాడే ప్రతి వాళ్ళకి ఆయనతో గొప్ప అనుబంధం ఉంది. అది 3 సార్లే కలిసారా, 100 సార్లు కలిసారా, 30 ఏళ్ళ నుంచి రోజు కలిసారా తో సంబంధం లేదమ్మా. సమానంగా వాళ్ళకి ఇంతటి అపూర్వమైన ప్రేమ నేను ఎవరి దగ్గర పొందలేదు, నా జీవితానికి ఈయన సరిపోతారు, నా జీవితానికి ఈయన ప్రేమ సరిపోతుంది అనే ఫీలింగ్ ప్రతి జీవుడికి కలిగేలా చేయగలిగింది ఒక్క పరమాత్మ మాత్రమే కదా. సో ఇప్పుడు ఆయన పరమాత్మ అనే నమ్మకం మనకి ఇంకా దృఢపడుతుంది కదా, ఓహో ఇంత మందికి ఇన్ని విధాలుగా అంటే ఆయన ఉన్నది ఒక్కటే రూపం కదమ్మా. అదేం ఆయన ఏం 100 రూపాల్లో 100 చోట్లకి వెళ్ళలేదు కదా, ఆ ఒక్క రూపమే. అది అనారోగ్యంతో ఉన్నా కూడా ఆయన జిన్నూరులో కూర్చుని ఎన్ని జీవితాలని సమర్థించారు, ఏంటి మొత్తం ప్రపంచంలో ఎక్కడ భక్తులుంటే అక్కడ వాళ్ళని ఎలా ఉద్ధరించారు, వాళ్ళకి ఎలా హెల్ప్ అందజేశారు, అంటే ఎంతటి సమర్థుడు నా గురువు, అంటే అంతటా ఉన్న చైతన్యం నా గురువు, లోపలున్నది కూడా ఆయనే, అందరిలో సమానంగా ఉన్నాడు, ఆయన ఎలా జీవించారు. ఇప్పుడు వాణి వచ్చింది, వాణి ఇప్పుడు నాన్నగారు కూర్చుని ఉన్నారు జిన్నూరులో, వాణి వచ్చింది నాన్నగారిని చూడడానికి. ఇప్పుడు నాకు జీవలక్షణాలు ఉంటాయి వాణి, ఓకే. సో జీవలక్షణాలతో మేము 10 మంది భక్తులు నాన్నగారు ఎదుర్కొంటూ కూర్చుని ఉన్నాం. నాన్నగారు ప్రేమించినట్టు నిన్ను ఎవరన్నా ప్రేమించగలిగారా? లేదు.
నాన్నగారు నన్ను ప్రేమించినట్టు నన్ను నేనే ప్రేమించుకోలేను
కదా, కరెక్ట్.
ఎవరి వరకు అది అసలు అనవసరం, నా వరకు నేనే నన్ను నేనే అంత ప్రేమించుకోలేను,
ప్రేమించుకోలేదు కదా. అలా వచ్చిన ప్రతి వాళ్ళని ఆయన ప్రేమించడం మనం చూసాం కదా. ఈరోజు ఎక్కడో మనం కిరీటాలు పెట్టేసి ఏదో చేసేయక్కర్లేదమ్మా వాణి, ఒక్కటరా మనం గ్రహిస్తే నాన్నగారు జీవించినట్లు మనం జీవిస్తున్నామా అంటే నీకు నువ్వు ప్రేమించడంలో నీకు నువ్వు ఆత్మజ్ఞానం వస్తే తప్ప ఎవరిని ప్రేమించలేవా? కరెక్ట్. అందుకే నాన్నగారు అందుకే ఇలా చెప్పారు, నువ్వు ఒక జ్ఞాని. ఇప్పుడు యాక్చువల్గా ఇంటర్వ్యూలో ఒక ఈ కేరళ ఒక ఆయన వచ్చి ఇంటర్వ్యూ చేస్తే నాన్నగారిని, నాన్నగారు ఒక మాట అన్నారా, ఆయన అడిగారు నాన్నగారు అంటే ఒక్క క్వశ్చన్, అంటే ఈ టైం అయింది కాబట్టి అదొక్కటి చదువుతాను. రమణ తత్వాన్ని ఇప్పుడు రమణ తత్వంలో నిలకడ పొందాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు ఇంటర్వ్యూ చేసే ఆయన నాన్నగారిని అడిగారు. రమణ తత్వంలో మాకు నిలకడ రావాలంటే మేమేం చెయ్యాలి? ఆయనని ప్రేమించండి. నాన్నగారు ఇచ్చిన సమాధానం రా, ఆయనని ప్రేమించండి, ఆయనని ఆరాధించండి, ఆయన ప్రేమలో మీరు కరిగిపోండి, అప్పుడు విశ్వాత్మ మీరు అవుతారన్నారు రా నాన్నగారు చెప్పిన సమాధానం ఇది.
ఈవెన్ ఇప్పుడు మెటీరియలిస్టిక్ వరల్డ్ లో కూడా అక్క ప్రేమకు లొంగినట్టు మనం దేనికి కూడా
లొంగము.
ఎగ్జాక్ట్లీ
అది కాదురా, ఇప్పుడు సబ్జెక్టే కనుక నిజంగా మన అందరికి ఎక్కి మనం ఫాలో అయితే ఈ పాటికి ఒక్కళ్ళు కూడా మినహాయింపు లేకుండా అందరం జ్ఞానులు అయిపోయి ఉండాలి కదా.
అంతే అంతే, మరి థీరీని ఏం చేసుకుంటే థీరీ ఒక్కటే సరిపోతుంది.
ప్రేమించడమే చేత కానప్పుడు ఎక్కడ జ్ఞానం? సో అంటే ఇంకోటి చెప్పారు, అప్పుడు అప్పుడు విశ్వాత్మ మనం అవుతాము, విశ్వాత్మ మీరు అవుతారు. ఆయన బోధ నాన్నగారు చెప్పింది అసలు ఈ ఒక్క వాక్యం చాలరా. సబ్జెక్ట్ మనం పారాగ్రాఫ్లు పారాగ్రాఫ్లు పుస్తకాలు పుస్తకాలు నవలేసి అది రిప్రొడ్యూస్ చేయక్కర్లేదు. ఒక మాట అర్థమైతే చాలరా మనం జీవించడానికి. ఇక్కడ ఇది ఒక్క సమాధానం చాలు మా వాణి. ఏం చెప్పారు? ఆయనని ప్రేమించండి, ఆరాధించండి, ఆయన ప్రేమలో మీరు కరిగిపోండి, అప్పుడు విశ్వాత్మ మీరు అవుతారు. ఆయన బోధ సహజంగా ఆయన జీవించిన సహజమైన సరళమైన జీవితం. ఆయన ఎంత సింపుల్ గా జీవించారు, ఎంత సహజంగా జీవించారు, ఎంత ఐ మీన్ ప్రేమగా జీవించారు, అది అర్థం చేసుకుంటే నిలకడ వచ్చేస్తుంది అన్నారా. అసలు ఆయన జీవిత విధానం మన అందరం మన కళతో, నువ్వంటే దూరంగా ఉన్నావురా, మేమంతా రోజు చూసాం నాన్నగారిని, మేము ఆయనతో ప్రయాణాలు చేసాము, ఆయనకు ఆయన కూడా ఉన్నాము, ఆయన రోజు పళ్ళు పుచ్చుకున్నాము, రోజు చాక్లెట్స్ పుచ్చుకున్నాము, అది కుంభవృష్టిలాగా అనుగ్రహం కురిపించారు. ఆయన జీవితం మేము ఎందుకు అవలంబించుకోలేకపోతున్నాం?
ఆయన
భగవాన్ దృష్టిలో బంధం లేదు. నిజమైన నేనుని ఎరుకలోకి తెచ్చుకుంటేనే స్వేచ్ఛ వస్తుంది అని చెప్పారనమాట. అప్పుడు అదే ఈ మాట ఏంటి అంటే, నీకు అసలు నిలకడ ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు ఆయన్ని నువ్వు హ్యాపీ, నువ్వు ప్రేమించి, సహజంగా నువ్వు ప్రేమించి ఆయన నువ్వు అర్థం చేసుకుని ఆయన డే టు డే లైఫ్ లో ఆయన ఎలా ఉన్నారో అది నీ నువ్వు కొంత ప్రాక్టీస్ చేస్తూ నువ్వు గమ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు జీవిస్తూ నువ్వన్నట్టు ప్రతి క్షణం ఆయన అనుగ్రహం మనం అందరం గుర్తిస్తున్నాము. బలహీనతల్లోంచి బయటికి రావాలి, ఇది బలహీనతని ముందు మనకు అర్థం అవ్వాలి, దాన్ని నువ్వు కరేజియస్ గా ఈ బలహీనత నుంచే మనం బయటికి రాకపోతే మనం ఆయనకు దూరం అవుతున్నాము. ఆయన అనుగ్రహం మనకు తెలియకపోవడానికి కారణం మన బలహీనత. సో దాన్ని
మళ్ళీ కరేజ్, ఆ కరేజ్ ఇచ్చేది కూడా ఆయనే.
చూడు అంటే చంటి పిల్లలు ఎలా అయితే తల్లిదండ్రుల మీద వదిలేస్తారో అలా నువ్వు నీ భారాన్ని ఆయనకు వదిలి నువ్వు ఆయన ఇప్పుడు నువ్వు అన్నావు చూడు ఆయన ఫెళ్ళు మన కొడతాడని, అది కూడా నువ్వు ఎంజాయ్ చేసావు.
దాన్ని కూడా ఎంజాయ్ చేసే మనకు అలాంటి బుద్ధిని కూడా ఇచ్చేది కూడా ఆయనే. మీరు అన్నట్టక్క ఆయనను ప్రేమిస్తే చాలు, దానికి ఏదేది మనకు అవసరమో ఎప్పుడు అవసరమో, ఒక తల్లి చంటి బిడ్డని కనిపెట్టుకొని ఎలా ఉంటుందో పొత్తిళ్ళలో ఉన్న పాపని అంతే ప్రేమగా అంతే జాగ్రత్తతో మనల్ని చూసుకుంటారు.
అవును. సో అందుకు లోటుపాట్లు కరిగిపోతాయి నాన్న అక్కడ.
యా
ఇప్పుడు ప్రపంచానికి లోటు కనిపించేది ఏదైతే ఉందో అది ఆయన ప్రేమలో మనం గుర్తించేసరికి కరిగిపోతుంది. అది
మొత్తానికి
కరిగిపోతుంది. టుడే నువ్వన్నట్టు టుడే వాట్ వాణి ఈస్ టుమారో వాట్ వాణి విల్ బి ఓన్లీ అంతర్యామి నోస్. నీ బాహ్యమైన ప్రపంచం ఏం చూస్తుంది? నీ డెస్టినీ చూస్తుంది. గురువు ఏం చూస్తాడు? అంతఃకరణం చూస్తాడు. నీ అంతఃకరణం చూస్తాడు. అందుకే బాహ్య జీవితంతో ఇంటర్నల్ జీవితం కొలవకూడదు. కదా అక్కడే నేను అన్నది ఎందుకు అంటే, నీ ఇంట్రొడక్షన్ చేసింది బావిలో కప్పల్లా కాదు విశాలత్వం మనసులో రావాలి అంటే, సబ్జెక్ట్ వినేసి మనం ఏదో అయిపోయాం అనుకోవడం కాదు, అసలు మన బుద్ధిలో దోషం నుంచి మనం అసలు విడుదల అయ్యి మనం విశాలత్వం వచ్చిందా లేదా, మనం అందరినీ సమానంగా చూడగలుగుతున్నామా లేదా, మన లోపల పొరపాట్లు మనం పెట్టుకుని ఎదుటోళ్ళలో పొరపాట్లు చూస్తున్నామా, లేకపోతే నిజంగా మన మన సంస్కరణ మనకుంటే ఎదుటోళ్ళలో లోటుపాట్లు మనకు కనపడవురా? మనల్ని
అది మన బుద్ధికే స్ఫురణకు వస్తుంది, కానీ మనము దాన్ని అక్నాలెడ్జ్ చెయ్యం. మనకు తెలుసు ఇది తప్పు ఇది కరెక్ట్, అలా తెలియకుండా 99% మన అందరికీ ఏదన్నా మనం చేస్తుంటే ఇది కరెక్టా కాదా అని ఆ ఎరుక మనకుంది, కానీ ఆ ఎరుక మీద మనం యాక్ట్ చేసి దాన్ని మనం సరి చేసుకున్నదాకా వెంట పడి మీతో చేయించి సరి చేసుకొని సన్మార్గంలో పెట్టేదే గురు గ్రేస్.
కరెక్ట్ కరెక్ట్. అయితే బలహీనత వెయిటేజ్ ఎక్కువ ఉండి బలహీనతతో వెళ్ళిపోతే నీకు టైం పడుతుంది విత్డ్రా అవ్వడానికి.
అది కరెక్ట్.
వాసన వెయిటేజ్ ఎక్కువ ఉందనుకోమ్మ వాణి, అప్పుడు కూడా నాన్నగారు అన్నది ఏంటంటే అప్పుడు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాసన బలీయంగా ఉన్నప్పుడు నిన్ను ఊపి ఊపి కొడుతుంది అది.
ఆ స్టేజ్ లోంచే వచ్చానక్క, అదే చెప్పాను కదా నేను, ఆ స్టేజ్ లోంచే ఈ స్టేజ్ కి వచ్చాను.
అవును అవును.
నాకు ఒకప్పట్లో నాకున్న ఈగో కానీ వాసనల స్ట్రెంగ్త్ కానీ ఇది కానీ ఆ యొక్క స్టేజ్ లోంచే ద లోయెస్ట్ ఆఫ్ లోస్ టు ది హైయెస్ట్ ఆఫ్ హైస్ స్వింగ్స్ హిస్ గ్రేస్.
అవును అవును.
సో ఆ ఒక బంతిని విసిరేసినట్టు విసిరేశారు ఆ లోయెస్ట్ ఆఫ్ ది లోస్ నుంచి ఒక్క తన్ను తంతే వెళ్ళి ఫుట్బాల్ బాస్కెట్ బాల్ గోల్లో పడినట్టు పడ్డాను. సో ఆ యొక్క ఫోర్స్ తోటి తీసుకెళ్లి పారేశారు అది. అసలు ఆ ఫోర్స్ ని ఇట్ ఈస్ అన్ అన్డిస్క్రైబుల్ మూమెంట్ వెన్ దట్ హ్యాపెన్స్.
అందుకే అందుకే రా భగవంతుడికి అసాధ్యం అంటూ ఏమీ లేదని ఊరికే అనలేదు, గురువుకి అసాధ్యమైందంటూ ఏమీ లేదమ్మా. అండ్ ఒక్క సంఘటన చెప్పి ముగించేస్తాను. ఒకసారి ఇలా అరుణాచలంలో టెరస్ మీద కూర్చుని ఉన్నాం భక్తులందరూ, నాన్నగారు వచ్చారు. వచ్చి కాసేపు కూర్చున్న తర్వాత ఆయన ఈ టవల్ వేసుకుంటారు కదా, ఒళ్ళో టవల్ వేసుకుని కూర్చుని ఉంటారు కదా, అయితే ఆ టవల్ ఇలా తీసి ఇలా గాల్లోకి చూపించారనమాట మాకు. గాల్లో చూపించి ఇప్పుడు నేను దీన్ని ఒళ్ళో పెట్టుకుని ఉంచాను కదా ఇప్పుడు దాకా, ఇప్పుడు నేను ఇది గాల్లో ఊపుతున్నాను ఇది చూడన్నారు. అంటే చూసిన తర్వాత ఈ ఈ తువ్వాలు అనుకుంటుందా ఈ ఒళ్ళోంచి తీసేసారేంటి ఇలాగ గాల్లో ఊపుతున్నారు ఏంటన్నాను తువ్వాలు అనుకుంటుందా అంటే అనుకోదు, పడేశారు కింద పడేశారు రా తువ్వాలు. ఆయన తవ్వాలని కింద పడేశారు. పడేసి నువ్వు అప్స్ అండ్ డౌన్స్ అంటూ ఉంటే గుర్తొచ్చింది, టవల్ కింద పడేసాక నేను వెంటనే తీసిచ్చేసాను. అంటే మళ్ళీ దుమ్ము అవుతుంది నాన్నగారిది కదా టవల్, తీసిచ్చేస్తే నువ్వు కంగారు పడుతున్నావు టవల్ ఏమన్నా అనుకుందాను నేను నేల మీద పడేసానని. టవల్ ఏమన్నా అనుకుందామ్మా నేల మీద పడేశానని అన్నారు. లేదు నాన్నగారు అన్నారు, నువ్వు గనక అలా గనక భగవంతుడు మనల్ని ఎక్కడ పెడితే అక్కడ ఎలా పెడితే అలా నువ్వు అలా అంటే ఆ టవల్ ఎలా అయితే ఏమీ అనుకోవట్లేదో అనుకోకుండా నువ్వు ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసేస్తే అదే సాధన, ఇంకా వేరే సాధన ఏం లేదన్నారు. ఐ మీన్ అంటే
ఆయన ప్రేమ, ఆయన గ్రేస్, ఆయన వైభవం, ఆయన బ్యూటీ, ద వే హీ ఈజ్ హ్యాండ్సమ్, ఆయనలో ఉన్న రాయల్టీ, రెండు కళ్ళు సరిపోవు. ఒక అసలు ఆ మన బుద్ధికి అందని అసలు ఒక అపారమైన బ్యూటీ నాన్నగారు, అసలు అది ఎవరు డిఫైన్ చేయలేరు ఆ గ్రేస్ లో ఉన్న హ్యాపీనెస్ ఎంజాయ్ చేసి
ఎవరికి వాళ్ళు అనుభవేక వేద్యం
వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి అంతే
అంతే అంతే. అందులో వస్తేనే కూడా వాణి భక్తులందరూ కూడా అంటే అదృష్టం అంటే మన అంటే భాగ్యం, అదృష్టం అనడం కూడా చాలా తక్కువ మాట, మన అద్భుతమైన భాగ్యం ఏంటంటే నువ్వన్నట్టు ఆయన వెళ్లే లోపల అందరినీ ప్రిపేర్ చేసి నువ్వు అన్నావు చూడు 4 సంవత్సరాల్లో వెళ్ళిపోతుంది అన్నారు వాణి, వాణి అనకుండానే ఆ మాట అన్నారు నాకు ఆ స్వేచ్ఛ ఇచ్చారు నాన్నగారు అని. దట్ వాజ్ సచ్ ఎ వండర్ఫుల్ వే ఆఫ్ టేకింగ్ ఇట్ అమ్మా. అది ఐ మీన్ ఇంకొకళ్ళు అయితే నాన్నగారు అని బెంగ పెట్టేసుకుంటారు.
లేదు లేదు, నాకు నన్ను అలా ప్రిపేర్ చేసుకున్నారు, నాకు అలా నేను ఆ థాట్ ని అలా రిసీవ్ చేసుకోగలిగే నన్ను నాన్నగారు అలా ప్రిపేర్ చేసుకున్నాకే ఆ మాట అన్నారు. సో అంతకంటే ముందు నుంచే ఇప్పుడు షటిల్ ఆడుతుంటే ఇటు బాల్ నేను కొట్టి అటెళ్ళి అటు బాల్ నేను కొట్టి ఎలా ఉంటుందో అక్క, ఈ విషయంలో అది అలాగే ఉంది. సో మన లైఫ్ లో నాన్నగారే అన్ని ఇటు అని కొడతారు అటు అని
కొడతారు, అందుకే టవల్ లాగా టవల్ ఎక్కడ ఉంటే అక్కడ ఎలా ఉన్నామో మనం అలా ఉంటే సరిపోతుందమ్మా
అంతే అంతే.
సో దిస్ వాజ్ అమేజింగ్ నానా, సో వండర్ఫుల్ టు హ్యావ్ యూ హియర్. అండ్ వన్ మోర్ థింగ్ రా, దిస్ విల్ బి అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్ వాణి. ఎందుకు అంటే ఇప్పుడు నీ ఏజ్ వాళ్ళు, నీకన్నా నెక్స్ట్ చిన్న వాళ్ళు, అంటే నాన్నగారి దగ్గర కొంతసేపే గడిపిన వాళ్ళు, అసలు నాన్నగారు కలవని వాళ్ళకి కూడా అంటే ఫెయిత్, అంటే ఒక గురువు, ఒక మహా మహాగురువు, ఒక సద్గురువు అంటే ఇలా ఉంటారు, ఆ భక్తుల పట్ల ఆయనకి ఇలా లవ్ ఉంటుంది, మనం ఎటువంటి బలహీనతల్లో నుంచే అయినా మనం బయటకు వచ్చేయచ్చు అనే ఇన్స్పిరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో యూ దిస్ సో yes absolutely true and this has been extremely inspirational. Chala thanks ra neeku and malli eppudanna mana english lo cheddam endukante naan ga cheppinattu nee english vaaku ki kuda mem gauravam ivvali.
Definitely definitely will do.
Vaani maatladinattu foreigners kuda maatladaleru ani garvanga cheppukunevarni gurinchi. So
talli biddala gurinchi goppaga cheppukuntunnattu aa naa gurinchi anni cheppevaru.
So very proud of you. Thank you so much, Rakonda.
Thank you.
Yeah, Om Sri Nana Paramatmane Namaha. Om Namo Bhagavate Sri Ramanaya.